ప్రియమైన ఆత్మ బంధువులారా, ఈ రోజున మనం అందరం కూడా పాలకోడి వెళ్తాము అని చేసుకుని ప్రతి సంవత్సరం కూడా వెంకటరావు గారు కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించే ఈ శ్రీరామనవమి ఉత్సవానికి మీరు నేను కూడా ప్రతి సంవత్సరం వస్తున్నాం. ఈ రోజున గాంధీరాజు గారు వారు ధర్మపత్నే హయమ చేతుల మీద కూర్చుని సీతారామ కళ్యాణం నెరవేర్చు. సీతారామ కళ్యాణం అంటే లోక కళ్యాణం. సీతారాముడి కళ్యాణం మనం చేస్తున్నామంటే అది లోకానికి, లోకానికి శ్రీకృష్ణ రామచంద్రమూర్తి మనకి ఆదర్శ. మన భారతీయుల్లో ఎక్కువ మంది రామనామం చేస్తారు. సమాజంలో ఉన్న పుణ్యం, సమాజంలో ఉన్న పాపమే భగవంతుడు కోపం రావడానికి కారణం అనేది. భగవంతుడు ఎప్పుడైతే నిర్ణయించుకున్న అప్పుడే అవతారం. ఆయన ఎప్పుడు రావాలో ఆయన నిర్ణయించుకుంటాడు భూమి మీదకి. మన భారతీయ సంస్కృతిలో, మన భారతదేశంలో జన్మించినటువంటి గొప్ప మహా రాముడు ఒకడు చాలా ఉన్నాయి. కానీ రామచంద్రమూర్తి, శ్రీకృష్ణుడు, ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటి అవతారం. మన వాళ్ళు చెప్తా ఉంటారు, కృష్ణుడు చెప్పినట్టు చెయ్యాలి, రాముడు ఆచరించినట్టు మనం ఆచరించాలి. ప్రతి అడుగడుక్కి కూడా ఆయన భగవంతుడితో ఉంటుంది. మన కృష్ణుడు యొక్క జీవితంలో రామచంద్రమూర్తి సామాన్య మానవుడు కానీ వ్యవహరించి అన్నదమ్ముళ్ళు ఎక్కువ పేచీలో భాగాలు పంచుకున్నాడు. మనం ఆ వరకు స్నేహంగా ఉంటారు. ఈ భాగాలు పంచుకున్న పేచీలు పడతారు. ఏ కుటుంబం అంతకుముందు కష్టపడి సంపాదించి పేచీలో, కానీ ఇలా పేచీలు లేని కుటుంబం ఎక్కడైనా ఉందంటే రామచంద్రుడి కుటుంబం ఒకటం ఉంది. ఆస్తి నాకు కావాలి అని ఆశని ఏ కుటుంబం పేచీ. చివరికి ఏ సరిగ్గి కాడి తిన్నా పోర్టు పెడతాడు. కానీ రాముడు అన్నదమ్ముల్లో రాజ్యం నాకొద్ది అంటే నా రోజు అంటారు. అది రాముడు ఎక్కువ వంశంలో ఉన్నటువంటి గొప్పతనం. రామచంద్రమూర్తి మన ఆచారణకు నడిచినా చాలా పొండిగ్గా ఉంది. అంటే ఆయన చక్రవర్తి అయినప్పటికీ ఆయన అయోధ్యలో నడిచి వెళతంటే ముందు ఎవరైనా వస్తాంటే ఆయన ముందు పక్కకు తప్పుకున్నవారు. అయ్యి ఆయన రామచంద్రమూర్తిలో ఉంటుంది ప్రజలు. అంటే రామచంద్రమూర్తిలో మనం ముఖ్యంగా నేర్పుతుంది వినయం. భౌతికమైనటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకోకుండా గుణాతీతుడు ఎలా ఉంటాడో ఆయన జీవితం పొడిగిన మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి సీతమ్మ ఏమంటే, ఈ రాక్షసులు అందరూ ఋషుల్ని బాధ పెడుతున్నారు కానీ మనల్ని ఏం బాధ పెడతాం లేదు అని. ఆ రాక్షస సంహారం మనకెందుకు, మిమ్మల్ని నన్ను వాళ్ళు ఏం బాధ పెట్టడం లేదు. ఋషులు ఏదో తపస్సు చేసుకుంటారంటే వాళ్ళు అలా పెడుతున్నారు, మన జోలికి వాళ్ళు రావటం లేదు కదా. మరి రాక్షస సంహారం మనకు ఎందుకు, మనకు అవసరం లేని విషయం కదా అని వేశారు సీతమ్మ. అంటే రామచంద్రమూర్తి అన్నాడు, మనం కాఫీ తాగడానికి టీ తాగడానికి ఈ భూమి మీదకి వచ్చాము, ఈ భూమి మీదకి వచ్చిన పని అదే కదా. ఇప్పుడు అవతార పురుషులు కేవలం కర్మానుభవం పొందడానికి రారు. ఇదొక మిషన్, నిర్వర్తించడం కోసం. ఇదొక కర్మ, ఇదొక కొన్ని ఎక్స్పీరియన్స్ వస్తాం, ఒక పని నిమిత్తం, ఒక కారణం నిమిత్తం వస్తారు. కానీ ప్రత్యేకంగా అక్కడ వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలు ఏమీ కూడా అక్కడ ఉండవు. మరి రాక్షస సంహారం లేకపోతే మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చినట్టు అన్నాడు రామచంద్రుడు. అది ఆయన వైపు. ఇప్పుడు ఇద్దరులా కాదు, అప్పుడు రామచంద్రుడు ధర్మమే ధరించి వచ్చినప్పుడు వచ్చాడని చెప్పడానికి ఒకటే నిదర్శనం. రావణాసురుడితో యుద్ధం చేసేటప్పుడు రావణాసురుడి రథం విరిగిపోయింది, గుర్రాలు చనిపోయినాయి, రావణాసురుడి చేతిలో ఉన్న బాణాలన్నీ కూడా ఊడిపోయినాయి, మనిషి ఒకడే మిగిలి బాగా తయారైపోయాడు రావణాసురుడు. అయితే మనం అయితే కనుక ఇప్పుడు యుద్ధాలు అయితే అలాగే ఉంటాయి. అప్పుడు రామచంద్రమూర్తి అన్నాడు, రాముల్లో వైభవం చూడండి, మీ ఇంటికి వెళ్ళిపో, ఇంటికి వెళ్తే స్నానం తీసుకోవాలి, తీసుకోవాలి కొత్త అంటే కొత్త ఆయుధాలు వెపన్స్ తెచ్చుకో, అప్పుడు యుద్ధం చేయదు అని. అంటే అందులో ఉంటుంది మహత్యం చెప్పడం. ఈ మాటలు అవుతాయి, రాముడు అంత ధర్మస్వరూపుడు, ఎంత జ్ఞానమూర్తి చెప్పడం కోసం యుద్ధంలో రావణాసురుడిని ఇంటికి వెళ్ళి నువ్వు మళ్ళీ ఫ్రెష్ మళ్ళీ స్నానం చేసి కొత్త ఆయుధాలతో, కొత్త రథంతో, కొత్త గుర్రాలతో రమ్మని చెప్తాడంటే రామచంద్రమూర్తి స్థితప్రజ్ఞుడు. నేను ఎందుకు చెబుతున్నానంటే రోజు మనమే పడుకుంటాం. ఒక్కరోజు ఎప్పుడైనా తాపనే పడుకుంటే ఇంక నిద్రపడతాం. మనకి రోజు కూడా ఉంటాం అనుకోండి, ఏదైనా చేసినప్పుడు ఎక్కడైనా ఏ సత్తా. రామచంద్రమూర్తి అయోధ్యలో ఉన్నప్పుడు ఎన్ని భోగాలు, ఆయన మొట్టమొదటికి వచ్చినప్పుడు మొట్టమొదటి రాత్రి దిండి కూడా, అంతకుముందు అయోధ్యలో మంచం ఉండేది, పడుపు ఉండేది, తరకుండి దిండి ఉండేది, కింద పడుకున్నాడు. ఎవడు రామచంద్రమూర్తి మాటలు అరణ్యప్పుడు మొదరాత్రి కింద పడుకున్నాడు, ఈ చెయ్యి ఏమో తలకండి పెట్టుకున్నాడు. ఆయన పడుకుని మనకు పొద్దున్న కాఫీ ఆలస్యం అయితే మనకి జ్ఞానం ఏమొస్తుంది అది చూడండి. నాకు ఆశ్చర్యం, మీరు ఏమక్కడ రోజు మంత్రమే పడుకున్నాడో, రోజు సాపనే పడుకుని పట్టాడు. రామచంద్రమూర్తి అరణ్యాసంకి వచ్చిన మొదట్లో అయోధ్యలో ఎన్ని భోగాలు ఆయన చేసినప్పటికీ అలా పడుకున్నాడు, దిండి లేదు, ఉండి చెయ్యి ఇలా పెట్టుకున్నాడు, మరుక్షణంలో నిద్దట్లో పోయింది. వాడు గుణాతీతులను చెప్పడానికి ఆయన స్వయంగా భగవంతుడు అనుకోవడానికి నిదర్శనం ఇదే చెప్తున్నాను. అసలు మనం ఏ మతంలో ఉన్నా, ఏ దేవుని ప్రార్థించినా, ఏ గురువుని అనుసరించినా, ఇవన్నీ ఎందుకంటే మన మనస్సు బాగుంది. మీరు ఏ మతంలో ఉండండి, మీరు ఏ గురువుని ఆరాధించండి, ముందు మనస్సు బాగుపడాలి. అంటే భగవాన్ ఏం చెప్పారంటే దేహం ఎక్కడ ఉంది అన్నది ప్రధానం కాదు, మనస్సు బాగు చేసుకోవాల్సింది. మనస్సు మన మనస్సు మనకు మనం స్వాధీనం చేసుకుంటే, మన మనస్సును మనం స్నేహితుడిగా ఇతరులు ఎవరు మనకు సహకారం చేయలేనంటే నా మనస్సు నాకు మిత్రుడిగా ఉండను. లోకంలో ఎవరు చేయలేని సహాయం, నా మనస్సు నాకు విరోధంగా ఉన్నప్పుడు బంధువులు స్నేహితులు నాకు చేయలేరు వాళ్ళు అనుకుంటారు. అంటే ఎవరి మనస్సు అయితే వాళ్ళకు స్వాధీనంలో ఉందో, ఇతరులు ఎవరు చేయలేని సహాయం వాళ్ళ మనస్సే వాళ్ళకి చేస్తారు. భగవాన్ అన్నారు గురువు ఏం మాట్లాడు, గురువు మౌనంగా ఉంటే శాంతిగా ఉంటే, అసలు ముందు గురువుకి కుదిరి ఏర్పడితే శిష్యుల మనసులో వాళ్ళ మనసులో అయ్యే బాగుపడతాయి, బాగుపడి బాగుపడి మనస్సారం చెందుతుంది. మనసుకు నెమ్మది ఎప్పుడైతే వచ్చిందో, జనం ఎప్పుడైతే వచ్చిందో, అడిగిన చైతన్యంలో ఐక్యం. అసలు మనస్సు అన్నది రజోగుణం ఉన్న చేపు, తమోగుణం ఉన్న చేపు మనస్సు, తత్వగుణం చైతన్యం కాదు. కానీ చైతన్యానికి బాగా దగ్గర చూస్తాం, బాగా దగ్గరగా ఉన్నది. అంతటిగా మీ ద్వారా ఏదైనా పని చేయించుకోవాలనుకుంటే మీ స్నేహితుని పట్టుకుంటే కాస్త మీకు దగ్గర వాళ్ళని పట్టుకుంటే. అదేవిధంగా సత్వగుణం చైతన్యానికి బాగా దగ్గరగా ఉన్నది ఏంటంటే, ఆ సత్వగుణాన్ని మనం ఆశ్రయించి సత్వగుణానికైనా ముందు ప్రార్థించి చైతన్యం ఏంటి, దానికి దానికి రూపం లేదు, నామది ఒకటి, కానీ ఆ చైతన్యం మనకు అది మనకి అనుభవం లేదు. మనస్సు అనగా ఎక్కడైతే మనస్సు అణిగిందో అక్కడ మీకు జ్ఞానం ఉండదు. రమణ మహర్షి గారు సబ్జెక్టివ్ చెప్పడం కూడా చెప్పుకోవాలి అని వారు గాధర వల్ల, అంటే పూర్తి చెప్పవలసి వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు. ఈ గాధర వల్ల మీ బాధలు వస్తాయి, అంటే గాధలు ఎక్కడ చెప్పేవారు, సబ్జెక్ట్ విడిచిపెట్టేవారు. మానవుడికి కావలసింది దేవుడు కాదు, మానవుడికి కావలసింది సుఖం, మానవుడికి కావలసింది శాంతి, మానవుడికి కావలసింది ఆనందం. ఇది దొరికినాయి అనుకోండి వాడికి, మనం దేవుడు ఎందుకు కావాలనుకుంటున్నాం, ఇవన్నీ దేవుళ్ళు ఉన్నాయి కదా, దేవుణ్ణి మనం పొందితే ఇవన్నీ మనకు వస్తాయి కాబట్టి దేవుడు దేవుడు అనుకుంటున్నాం. కావున మానవుడికి కావలసింది అంటే నాకు దాహం అవటం లేదనుకో, అదేవిధంగా పరిపూర్ణమైన సుఖం, పరిపూర్ణమైన శాంతిని అనుభవిస్తున్నప్పుడు నాకు దేవుడికి సంబంధించింది. అయితే ఆ శాంతి పొందటానికి, ఆ సుఖాన్ని పొందటానికి మనం మామూలుగా ఇంద్రియ నిగ్రహానికి, ఈ మనోనిగ్రహానికే మనకు పూజని, జపం అని, ఈ ధ్యానం అని మన పెద్దలు ఏర్పాటు ఇచ్చేదంటే పూజ జపము ఈ రెండు కూడా మనోనిగ్రహానికి సహకరిస్తాయి, ఇంద్రియ నిగ్రహానికి సహకరిస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా పూజ జపము ధ్యానము విచారణ ఇవన్నీ కూడా మన పూర్వానికి ఆ హృదయంలో ఉంటుంది. ఆ శాంతి, ఆ సుఖము, ఆనందము, ఆ వివేకం మనకు అనుభవంలోకి తెచ్చుకోవటమే మన యొక్క పుట్టుకు యొక్క ప్రయత్నం. ఒక విషయం మీరు మర్చిపోకండి, మీరు ఎక్కడ ఉన్నా, ఏ దేవుణ్ణి ఆరాధించినా, ఏ మతంలో ఉన్నా, ముందు ఇది బాగు చేసుకోవాలి. రెడీ, ఈ మనస్సు ఎంతవరకు బాగుపడుతుందో చూసుకోండి. ఈ విష్ణు సహస్రనామాలు ఎన్నిసార్లు చదివాం, అది కాదు ప్రధానం, చదవండి మంచిదే, కానీ ఈ బుర్ర ఎంతవరకు బాగుపడుతుంది, ఈ మనస్సు ఎంతవరకు బాగుపడుతుంది, ఈ మనస్సు ఎంతవరకు మనకు స్వాధీనంలో ఉంటాయి, అవి మీరు బాగా చూసుకోవాలి. ఋషితోటి, జ్ఞానితోటి, గురువుతోటి ప్రయోజనం ఏమిటంటే, ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే, గురువు ఋషి మానసిక స్థితిని దాటి సర్వసాధారణంగా మనస్సులో ఉన్న గుణాలను దాటి మానసిక స్థితిని దాటి ప్రశాంతంగా శాంతిగా ఎలా ఉంటారు, మనస్సు యొక్క పరిధిలో ఉండదు. మనసులో ఏముంటాయి, శరీరంలో రక్తం, మనసులో ఏమన్నారు, ద్వేషాలు, కోరికలు, ఒకళ్ళని చూస్తే పెట్టడం, ఇంకోటి చూస్తే మొట్టడం, అంతే కదా. గౌతమ బుద్ధుడు చెప్పినట్టు ఎవరింటికి వెళ్ళినా రాజు ఏమున్నాయి ఈ లోకంలో అన్నాడు. గురువు ఎలా ఉంటాడంటే మనస్సు యొక్క పరిధిలో ఉండడు, మానసిక స్థితిని దాటి ఎలా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటే సముద్రంలో ఇది రాడుతుంది. ఈ శాంతి గురువు యొక్క స్వరూపంగా, అది అలౌకికమైన అభౌతికమైనటువంటి శాంతి, మన మనస్సుతో ఊహించటానికి వీలైనటువంటి శాంతి. అంటే ఆ శాంతి ఎటువంటిదంటే, అది ఆ శాంతి పొందిన తర్వాత, ఆ శాంతి అనుభవంలోకి వచ్చిన తర్వాత, ఆ పరమ శాంతి అనుభవంలోకి వచ్చిన తర్వాత దానికి మించింది కానీ ఇంకా దానికంటే ఎక్కువ పొందవలసింది ఏమి లేదన్న సంగతి మీకు అర్థమవుతుంది, అనుభవంలోకి తెలుస్తుంది అన్నాడు మన దేవుడు. అది ఆ శాంతి అటువంటిది, అటువంటి పరమశాంతిలో గురువు ఉంటాడు. గురువు ఉన్నప్పుడు ఆయన సమీపాన్ని ఉండటం వల్ల ఆత్మసుఖం ఎవరికైతే అనుభవంలో ఉంటుంది, వాళ్ళతో వాళ్ళ సమీపంలో ఉండటం వల్ల ఎంతో కొంత ఆ శాంతి మనం కూడా వస్తుంది అని చెప్తున్నాడు. ఇక్కడ మల్లె పువ్వులు ఉన్నాయనుకోండి, ఆ మల్లె పువ్వులు ఉంటే దగ్గర ఉంటే ఆ మల్లె పువ్వులకు సంబంధించిన వాసన కూడా, అదేవిధంగా ఎవడైతే ఆ శాంతిని పొందుతున్నాడో ఆ వలయంలో మీరు కనుక ఉంటే, ఆ గురువుతో సంగతం ఉంటే దాని ఆ శాంతి మీరు కూడా పొందొచ్చు, ఆ సుఖాన్ని మీరు కూడా పొందొచ్చు. ఏంటంటే గురువు మానసిక స్థితిని దాటి ఉంటాడు, ఆయన సమీపంలో ఉండటం వల్ల మీకు కూడా స్థితి సంప్రాప్తిస్తుంది. గురువు వల్ల మీకు వచ్చింది ఏంటంటే, గురువు ఏ స్థితిలో ఉన్నాడు ఆ స్థితిని పొందటానికి మీకు గురువు సహకరిస్తాడు. గురువు అంటే ఏమిటి, చైతన్యమే. గురువు అంటే ఎవరు, ఆత్మే.
గురువు అంటే ఎప్పుడు ఒక శరీరానికి పరిమితమై ఉండదు.
ఆ స్థితి గురువు ఏ స్థితి పొందాడో ఆ స్థితి కనుక మీకు పొంది ఉంటే అప్పుడు బాధ్యమైన గురువు చోట మీకు పనిలేదు.
అప్పుడు మీరు ఎక్కడున్నా పర్వాలేదు, ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు,
ఎక్కడున్నా ఎక్కడికి తిరిగినా ఏం పర్వాలేదు, పొందవలసిన వస్తువు పొందిన.
రామకృష్ణ పరమహంస అన్నాడు చెట్టు పెద్దదైపోయిన తర్వాత,
కానీ చెట్టు పెద్దదయ్యే వరకు కొంచెం మూడాలి చెట్టు మొదలు అన్నాడు దోళ్ళ అయ్యి తినే. ఆ స్థితిని చేరుకునే వరకు మీ గురువు సహాయం, మీరు పొందవలసిన స్థితి పొందిన తర్వాత మనకి గురువు సహాయం అక్కడ మీకు అవసరం లేదు. అప్పుడు మీరు ఎక్కడైనా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు, ఎక్కడైనా సుఖమే సుఖము, శాంతే శాంతి, ఆనందం. మీరు గృహస్థాశ్రమంలో ఉన్నా ఒకటే ఆనందము, ఒకటే శాంతి, ఒకటే సంతోషము, ఒకటే సుఖము. మీ దేహం మీకు ఉందో లోకం ఉందో లేదో మీకే తెలియదు. ఆ తురి అవస్థ వచ్చినప్పుడు మన మరణం ముట్టుకోదు. అంటే ఇక్కడ భగవాన్ ఏం చెబుతున్నారంటే, మీరు సాధనలు అవి బాగా చేసుకుంటే చేసుకున్న ప్రాణాయామం ఒకటి, తర్వాత ఏది యోగం, యోగాభ్యాసాలు మీరు చేసుకుంటే మీరు చేసుకోవచ్చు, ధ్యానము అవి కూడా ఇవన్నీ సాధనలో భాగం. కానీ ఇక్కడ భగవాన్ ఏం చెబుతున్నారంటే, సత్పురుషులు కూడా సహవాసం సాధనలో ఉంటున్నారు. మీరు హోలీ కంపెనీ కనుక మీకుంటే, ఋషులతోటి యోగులతోటి జ్ఞానులతోటి కనుక మీరు సహవాసం కనుక చేస్తుంటే, చైతన్య స్థాయిలో మీకంటే అడ్వాన్స్ సోర్స్ తోటి కనుక మీకు ఏ రామకృష్ణుడో రమణుడు ఇప్పుడు దొరకడనుకోండి ఉదాహరణకి, ఆ చైతన్య స్థాయిలో మీకంటే కొంచెం అడ్వాన్స్ సోర్స్ తోటి కనుక మీరు సహవాసం కనుక చేస్తే అది మీరు తక్కువగా అంటారు, అది కూడా తోడు సమానమే. ఈ దేహం ఎక్కడ ఉంది, తలకోడేట్లో ఉందా లేదా భీమవరంలో ఉందా అన్నది కాదు. గురువుతోటి ఈశ్వరుడితో మనస్సుతో సంపర్కం పెట్టుకోవాలి, మనస్సు అణగిపోతుంది అంటున్నారు. ఈ శరీరం పాలకోడేట్లో ఉందా, భీమవరంలో ఉందా, అనాకోడేట్లో ఉందా, అది కాదు ప్రధానం. శరీరం శవం ఎక్కడనే ఉండి, శవం ఎక్కడ, మరి శరీరం శ్మశానానికి ఇల్లు వరకు కూడా ఎక్కడో పుట్టింటి కాడో అప్పటింటి కాడో ఎక్కడో ఉండాలి అది. మరి శరీరం ఉందని చెప్పి ఎక్కడో చోట ఉండాలి కదా, శరీరం ఎక్కడికి పెడుతుంది, మరి శ్మశానానికి వెళ్ళే వరకు ఎవరొకరు ఇంటికాడ ఉండాలి కదా, మరి శరీరం ఉండనే ఉండి ఎక్కడో చోట ఉండనే కూడా. కానీ ఎక్కడ ఉన్నప్పటికీ మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, భౌతికమైన పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, ఎక్కడున్నప్పటికీ మీ మనస్సుతో మటుకు దేవుడితోటి గురువుతోటి ఈశ్వరుడితోటి సంపర్కం అనురాగం పెట్టుకోండి, బంధం పెట్టుకోండి, ఈశ్వరుడితోటి అనుబంధం, గురువుతో అనుబంధం పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఇలా చేయగా చేయగా మీ మనసు సత్పురుషులతోటి సహవాసం చేస్తూ ఉంటే మనస్సుతోటి ఎప్పుడైతే భగవంతుడితోటి గురువుతోటి సంపర్కం ఎలా పెట్టుకుని ఎప్పుడైతే మీరు పెట్టుకున్నారో, అప్పుడు మీకు తెలియకుండా మీ మనస్సు హృదయంలోకి జారిపోతుంది. అది మీకు తెలియదు, మీకు తెలియకుండా ఎప్పుడైతే మీకు అనుబంధం కలిగిందో, ఎప్పుడు మనస్సుతోటి మీకు ఎప్పుడైతే గురువుతోటి అనుబంధం కలిగిందో, మీకు తెలియకుండానే మీ మనస్సు హృదయంలోకి జారిపోతుంది. అంటే మీరు ప్రయత్నం చేసి మనస్సును హృదయంలోకి పంపించకుండా, నేను ఎవడననే విచారణ చేసి, ధ్యానం చేసి, ఈ రకంగా విచారణ చేసి బలవంతాన్ని మామూలుగా ధోరణి ఏదో పట్టుకుని తాడిట్ లాగి, ధోరణి మనం తాడిట్ లాగొచ్చు, ఏదైనా తెలగదిన చూపించినా కూడా వచ్చేస్తుంది. అదే ఇక్కడ భగవాన్ ఏం చెబుతున్నారంటే, మీరు ధ్యానం చేసిన విచారణ చేసిన మనస్సును హృదయంలోకి పంపి, భగవంతుడు ఎక్కడ ఉన్నాడో హృదయంలో ఉన్నాడు. అంటే మీరు ఒకవేళ ధ్యానం చేయలేకపోతే, విచారణ చేయలేకపోతే, దానికి సంబంధించిన సమర్థత మీకు లేకపోతే, సత్పురుషులు సహవాసం వల్ల, గురువుతో సహవాసం వల్ల కూడా మీకు తెలియకుండా ఏదో రోజు సడన్ గా మనస్సు అయితే హృదయంలోకి జారిపోతుంది. ఎప్పుడైతే హృదయంలోకి జారిపోయిందో మనస్సు శాంతిలో ఆనందంలో అడిగిపోతుంది. కోడి కంపెనీ వల్ల మీ మనస్సు వెళ్ళి ఎక్కడ జారిపోతుంది, హృదయంలో జారిపోతుంది. హృదయంలో జారిపోయినప్పుడు ఏమవుతుంది, హృదయంలో ఏముందో అది నీకు హృదయంలో ఉంటుంది ఆ భాగ్యం, ఆ సంపద, ఆధ్యాత్మిక సంపద, హృదయంలో ఉండే సంపద, ఆ చావు లేని వస్తువు వచ్చి నేను వరిస్తాను. వరించడం ఏంటి, ఆ చావు లేని వస్తువే నీకు నేనుగా పెడతాను. మనస్సుని మీరు ఎవరైనా, జీవుడు చచ్చిపోయిన తర్వాత జీవుడు ప్రయాణాలని చెప్తారా, చూసామ్మ జీవుడు ఎలా ఉంటాడు, ఆ జీవుడు రోజు మన కూడానే ఉంటున్నాడు. కానీ ఆ జీవుడు ఎవడో మనకి, జీవుడు అంటే ఎవరు, ఇప్పుడు మనం నేను అంటున్నాను, ఆ జీవుడే మనకు నేనుగా పెట్టాను. ఇప్పుడు మనం నేను అంటున్నాం కదండి, ఆ నేను ఎవడో కాదు, ఆ జీవుడే మనకి నేనుగా వ్యక్తం అవుతున్నాడు. అయితే ఈ జీవుడు వెళ్ళి హృదయంలో కలిసిపోయాడు అనుకోండి, అప్పుడు కూడా ఒక నేను ఉంటుంది, అప్పుడు దేవుడే మనకు నేనుగా వ్యక్తం. ఇప్పుడేమో జీవుడు ఎలా వ్యక్తం అవుతున్నాడు మనకి, నేనుగా వ్యక్తం అవుతున్నాడు. ఈ జీవుడు వెళ్ళి హృదయంలో లైవ్ అయిపోయాడు అనుకోండి, కరిగిపోయాడు అనుకోండి, అప్పుడు ఈ జీవుడు నేనుగా వ్యక్తం. అప్పుడు పరమేశ్వరుడే, ఈ సృష్టి చైతన్యమే, బ్రహ్మమే, అప్పుడు ఎలా వ్యక్తం అవుతుంది మనకి, నేనుగా వ్యక్తం. వాడికి ఎప్పుడైతే చైతన్యం వాడికి నేనుగా వ్యక్తమైందో, వాడికి కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఎవరైనా పొగిడినా ఎవడైనా విమర్శించినా దానికి సంబంధించిన స్పృహే ఉండదన్నాడు కృష్ణుడి గీత. ఆ చైతన్యం అనుభవంలోకి వచ్చినప్పుడు ఇతరులు వాడిని స్తోత్రం చేసినా, ఇతరులు లేకపోతే కింది చేయి చేసినా, వాడిని ఎక్కడ కూర్చున్నా, సింహాసనం మీద కూర్చున్నా, మామూలు భూమి మీద పూర్తి పెట్టినా, ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ సర్కిమేషన్స్ ఉన్నా, వాడికి దానికి సంబంధించినటువంటి స్పృహే ఉండదు. ఇక్కడ భగవాన్ ఏం చెబుతున్నారంటే,
ఈ గురువు యొక్క సమక్షంలో శాంతి సామ్రాజ్యానికి చక్రవర్తి అయినటువంటి ఆ మహాశాంతిని పొందినటువంటి మహాత్ములు వాడి సమక్షంలో కనుక ఉంటే మీరు ఏ కోరికల్ని ఏ వాసనను తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో మీకు తెలియకుండా అణిగిపోవటం ప్రారంభిస్తాయంటున్నారు. నేను యుద్ధం చేసేస్తాను, వాసన జయించేస్తాను అనేటువంటి వాసనతో ఎదురుకుండా ఫేస్ టు ఫేస్ దెబ్బలాట పెట్టుకుని లేకంటారంటే ఒకసారి వాసన చేసుకుని మీరు ఓడిపోవచ్చు డైరెక్ట్ గా ఫైట్ చేసినప్పుడు. కానీ మహాత్ముల సమక్షంలో ఉన్నప్పుడు ఆ వాసనతో మీరు ఫైట్ చేయకుండానే మీకు తెలియకుండానే అది అణిగిపోవటం ప్రారంభిస్తుందట. అంటే గురువు యొక్క అనుగ్రహం సింహం లాంటిది అన్న, అంటే సింహం దగ్గర మేక ఏ విధంగా అయితే అణిగిపోతుంది, ఆ గురువు అనుగ్రహం దగ్గర వాసన అణిగిపోతుంది. ఇప్పుడు సింహం ఉందనుకోండి, ఇక్కడ మేకలు వస్తాయండి సింహం దగ్గరికి, రండి 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 అని మేకలు పిలిస్తే మేకలు వస్తాయి సింహం దగ్గరికి. అలా గురువు అనుగ్రహం ఎక్కడైతే ఆ శాంతి అనుగ్రహం ఏ సమక్షంలో ఎవరై ఎక్కడైతే అది ఉందో అప్పుడు నిన్నదగిన మేకలు పక్కన తప్పుకున్నట్టుగా వాసన కూడా పక్కకి తప్పుకుంటాయి. గురువు అనుగ్రహం కూడా ఎటువంటిది సింహం లాంటిది. ఉపదేశం చెప్పకుండా, సందేశం చెప్పసంగాలు చేయకుండా, ప్రవచనాలు చేయకుండా గురువు మౌనంగా కూర్చున్నా కానీ శిష్యుడి పని పూర్తయిపోతూ ఉంటుంది. గంటల తరపడ ప్రసంగాలు అక్కర్లేదు, గురువుకి మౌనంగా ఉంటుంది, శిష్యులకు అవ్వాల్సిన పని పూర్తయిపోతుంది, అనుగ్రహం యొక్క వేగమవుతుంది, మనస్సు నిశ్చలం అవుతుంది, గురువు సమక్షంలో నిర్మలం అవుతుంది. అంతేకాదు సమాధి స్థితి కూడా వచ్చేస్తుంది. అంటే ఎప్పుడైతే మనస్సు అనుభూతిందో, ముందు మనస్సు అనుభూతుంది, తర్వాత మనస్సు నిర్మలం అవుతుంది, తర్వాత తురియే స్థితి సమాధి స్థితి కూడా గురువు అనుగ్రహం కానీ మౌనమే చాలమే మాట్లాడదు. భగవాన్ అన్నారు ఈ రెండో పక్ష సాధకులకి ఈ మాటలు చెప్పాలనే బాగా ముగ్గినటువంటి మనుషులకి, మనస్సు బాగా ముగ్గిన వాళ్ళకి, మనస్సు అనుమానం వచ్చిన వాళ్ళకి, లెవెల్ హెడ్ అన్న వాళ్ళకి, సెల్ఫ్ ఎనాలిసిస్ ఉన్న వాళ్ళకి, సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాటలతోటి పని ఏముంది అన్న. మీ లోపల సెల్ఫ్ స్క్రూటీని ఉందనుకోండి, ఆ సెల్ఫ్ ఎనాలిసిస్ ఉందనుకోండి, మీ చైతన్య స్థాయి అనంతరది పెరిగిపోతుంది. ఇంకా మాటలతోటి ఆ పనే లేదు. అంటే మీకు దేవుడు ఉన్నాడా లేడన్నది ఇక్కడ సమస్య కాదు. మీకు ఎప్పుడైతే సెల్ఫ్ స్క్రూటీని ఉందో, ఆ ఎనాలిసిస్ ఎప్పుడైతే ఉందో, మీరు ఎప్పుడైతే మీ మైండ్ వాచ్ చేసుకుంటున్నారో, మీకు అబ్జర్వేషన్ ఎప్పుడైతే ఉందో, మీ మనసులో ఏం జరుగుతుంది అనేది పరిశీలన మీకు ఎప్పుడైతే ఉందో, దేవుడు ఉన్నాడు లేడని సమస్య కాదు. మీ చైతన్య స్థాయి అసలు వస్తువుకి ఎంతో దూరంలో మాట, ఆ చైతన్యంలోంచి మనసు వచ్చింది, మనసులోంచి తలంపు వచ్చింది, తలంపులోంచి మాట వచ్చింది. మాట్లాడేప్పటికి మనం లోపల వస్తుంది. అంటే చైతన్య స్థాయి బాగా తక్కువ ఉన్న వాళ్ళకి మాటలు చెప్పాలి, కానీ పక్వానికి వచ్చినటువంటి జీవులకి మాటలతో పనక్కర్లేదు, మౌనం వాళ్ళే. అవును, మరి దక్షిణామూర్తి కేవలం మౌనంగా ఉండి ఆ తత్వాన్ని, ఆ సత్యాన్ని, ఆ చివరి స్థితిని, ఆ చితారమ్మని ఏం మాట్లాడలేదు, వీరికి మౌనంగా ఉంది. మౌనంగా ఉంటే వాళ్ళకి శిష్యులందరికీ వస్తువు అందిస్తాయి. అంటే మౌనం వల్ల సత్యాన్ని ప్రకటించగలిగాడు దక్షిణామూర్తి. మేము అభ్యాసం చేస్తున్నామంటే మేము సాధన అనుకుంటాం మనం, ఆ సాధన చేయించేవాడు నిన్ను కొట్టి లోపల నుండి నిన్ను కిరికి లోపల నుంచి రేపి నేను నీ చేత సాధన చేయించేవాడు కూడా గురువే. మనం ఏమనుకుంటాం, ఇదైతే గురువు కాదు, మనం ఏదో చేసేస్తాం తెలియచేట్ల వల్ల, మన తెలియచేట్ల వల్ల ఒక అంగుళం కూడా. కొంతమంది ఏమంటారంటే రోజు ఇదే పని అండి, ఇంకా రోజు సాయంత్రం ఎప్పుడు చూపమన్నారు కొంతమంది. కొంతమంది అత్తగారి దగ్గర కోటరకం చేసేవాళ్ళు, ఈ కోటరకం ఎంత కాలం చేస్తామని ఏర్పడతారా, ఇంకెంత కాదు అత్తగారి దగ్గర కోటరకం అంటూ ఉంటారు. అలాగే ఈ భక్తులు కూడా ఏమంటున్నారంటే మాకు ఇంకా రోజు ఇదే పని అంటే ఇంకా సాధనమేనా, ఇంకా రోజు సాధన తప్పించి ఈ జపము పూజ వినటమే పనే, మాకు ఇదే పనే, ఇంకా చదవటం వినటం ఇదే పని, అసలు వస్తువు ఎప్పుడు జరుగుతుందో చెప్పండి, ఇదే పనే మాకు, ఇదే ఉద్యోగం అడుగు తిరగబడి అడుగుతున్నారు. కానీ ఎక్కువ అత్తగారి దగ్గర కోటలు కూడా అలాగే అనుకుంటారు, ఇంకెన్నడైంది పెళ్లి 25 అయింది, ఇంకెప్పుడు ఏర్పాటు కాపం వచ్చిరా లేదా. అలాగే కొంతమంది ఏమంటారంటే 30 ఏళ్ళు సాధన చేస్తున్నామండి, 40 ఏళ్ళు చేస్తున్నాం, ఏమి ఎక్కడ కనిపించడం లేదు, ఎక్కడ అక్కడే కనిపిస్తున్నాం, ఏమి అభివృద్ధి పొందినట్టు కనపడటం లేదని ఆ భక్తులు అడిగేస్తున్నారు మమ్మల్ని. అంటే మీకు అర్థం అవుతుంది, సాధన ఎంతవరకు మనకు చెయ్యాలంటే మనలో అహంకారం మనలో లేదో మనకు తెలుస్తాం. ఇతరులు చెప్పండి, నాకు ఏదైనా కడుపు నొప్పి వస్తుంది అనుకోండి మీరు చెప్తేనే కానీ నాకు తెలియదు అని కడుపు నొప్పి ఉందని, నాకు నాకు తలకాయ పోటు వస్తాం అనుకోండి మీరు చెప్పాలని, నాకు తలకాయ పోటు ఉంది లేదు నాకే తెలుస్తూ ఉంటుంది కానీ మీరేం చెప్పక్కర్లేదు, నాకు తలకాయ పోటు ఉంటే మీరు చెప్పకపోయినా నా తలకాయ పోటు నాకు తెలుస్తూ ఉంటుంది. అలాగే నా లోపల అజ్ఞానం ఎంతకాలం ఉందో, నాకు అజ్ఞానం ఉందో లేదో తెలుస్తూ ఉంటుంది, నాకు అహంకారం ఉందో లేదో తెలుస్తూ ఉంటుంది, నాకు అజ్ఞానం ఉందో లేదో తెలుస్తూ ఉంటుంది, నాకు మమకారం ఉందో లేదో నాకు తెలుస్తూ ఉంటుంది. అవి ఉన్నంత కాలం వాడు సాధన చేయబడిసిందే. 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఆ లెక్క, కోపం ఎలా వస్తుంది తలంపు రూపంలో వస్తుంది, ద్వేషం ఎలా వస్తుంది తలంపు రూపంలో వస్తుంది, చిరాకు ఎలా వస్తుంది తలంపు రూపంలో వస్తుంది. ఈ తలంపులన్నీ కూడా గురువు సమక్షంలో మీకు తెలియ
అణిగిపోయి అణిగిపోయి నిర్మలమయ్యి నిశ్చలమయ్యి ప్రశాంతమయ్యి అణిగి అణిగి అది కుదిరిపడి కుదిరిపడి హృదయంలోకి జారిపోతాం. ఆ జారిపోయినప్పుడు జీవన్ముక్తి గుణాది అయిపోతాం, జ్ఞానం అయిపోతాడు. భగవాన్ అద్భుతంగా చెప్పారు కృష్ణుడు, ఆ లైన్ ఆఫ్ టీచర్ వండర్ఫుల్ టీచర్ బ్యూటిఫుల్ టీచర్. నువ్వు భగవంతుని ఆరాధించగా ఆరాధించగా భగవంతుని ఆరాధించడం ఆరాధించగలరా? నీ ఆరాధన నిజమైతే, అది సిన్సియారిటీ కనుక అందులో ఉంటే, నిజంగా భగవంతుని ఎక్స్చేంజ్ చేయాలని అనే నీ బుద్ధిని కనుక ఉంటే, అప్పుడు ఆ భగవంతుడే గురు రూపం ధరించు. భగవంతుడికి ఒక పేరు లేదు, ఒక ఆకారం లేదు. కానీ ఒక ఆకారం లేకపోతే మనకు అర్థం కాదు. ఇచ్చే మన బుద్ధులు అనేవి రూప బుద్ధులు. మనకి అంచెలు ఏదో రూపం ఉండాలి. తల్లి కడుపులోంచి బయటకు వచ్చిన మొదలు శ్మశానం లాంటి ఇల్లు వరకు ఏదో ఒక రూపం ఉండాలి. పుట్టిన మొదలు చచ్చిపోయే వరకు రూపాల గొడవ తప్పించి ఇంకో గొడవ లేదు మనకు. మనం చచ్చిపోయేటప్పుడు కూడా ఆ రూపాన్ని చూడాలని, ఈ రూపాన్ని చూడాలని, తండ్రి బాబు ఆ రూపాన్ని చూడాలి. ఇచ్చే మన రూప బుద్ధి. ఏం బుద్ధి అది? రూప బుద్ధి. అంటే రూపము, నామము, క్రియాటీవులు ఇప్పుడు మన ప్రకృతిని దాటేది. ఒకటి రూపము, రెండు నామము, మూడు క్రియ. ఈ మూడు తీసేయండి. మీరు ప్రకృతిని దాటి బయటపడి, ప్రకృతిని దాటి పైకి వెళ్ళిపోయిన తర్వాత ఏ చేయండి అని వాడు. వీడు గొప్పవాడు, వాడు తక్కువవాడని కాదు. ప్రకృతి గుణాలు దాటి, ప్రకృతిని దాటి పైకి వెళ్ళాడు అంటే వాడు. గురువు భగవంతుని ఆరాధించగా, భగవంతుని ఆరాధించక వాడు ఏ రూపంలో వస్తాడు? ఏం చేత వచ్చే ఏం చేస్తాడు నీకు? ఏం చేస్తాడు వాడు? నీకు సబ్జెక్ట్ టీచ్ చేస్తాడు. ఏ వస్తువునైతే నీ చేత పొందింపజేయాలో, ఏ వస్తువు అయితే నీ శరీరానికి అణు మాత్రమే, ఏ వస్తువు స్పిరిచువల్ లోపల ఉంది కానీ ఈ భౌతికమైనటువంటి శరీరంతో అణు మాత్రం లేకుండా స్వభావం, అది చావు లేని వస్తువు. అదేం వస్తువు? అది చావు లేని వస్తువు, ఆ పుట్టుక లేని వస్తువు. ఆ పుట్టుక లేని వస్తువుని మీ చేత పొంది చేయడం కోసం, దానికోసం మీకు టీచింగ్ చేస్తూ ఉంటాడు, మీకు బోధిస్తూ ఉంటాడు, బోధిస్తూ ఉంటాడు, బోధిస్తూ ఉంటాడు. ఆడు గురువు ఇలాగ జన్మలోనే మీరు ఏం చేస్తాడు? ప్రతి జన్మలోనే మీరు కూడా చేస్తాడు. ఎక్కడ సత్య వస్తువు ఉన్నవాడు గురువే. కాబట్టి లోపల గురువు బోధించి ఆయన ఇస్తాడు. అది మీ అనసారి రూపం లేదు. ఒక వేషం వేసుకొస్తాడు మనకి. నిజం కంటే వేషాలంటే, వేషాలంటే ఈక్వేషన్ కాబట్టి ఏదో ఒక వేషం వేసుకొస్తాడు నీకు చేయడం కాదు. కానీ మనం ఆ వేషానికి వాడు పరిమితమై ఉంటాడు. ఏది నిజమో తెలుసు. నిజం నీకు తెలియదు. నీకు బోధించే గురువు ఏది నిజమో తెలుసు. అది నీ ఆ నిజం నీ హృదయంలో ఉందని కూడా తెలుసు. నిజమైన గురువు నీ హృదయంలో ఉన్నాడు. అంటే నీ హృదయంలో నిజంగా ఎక్కువయ్యే వరకు ప్రతి జన్మలో గురువు నేను బోధిస్తాను. జ్ఞానం వస్తుందా రాదా, వస్తుందా నేను కన్నడ జ్ఞానం మన మనకున్నటువంటి అలవాట్ల యొక్క వేగం, ఈ ఫోర్స్ ఆఫ్ హ్యాబిట్స్, వాసన యొక్క వేగం, ఈ కోరికల యొక్క వేగం, అది వేరు బుద్ధి యొక్క వేగం. ఆ లోపలన్న వస్తువుని మనకు తెలియనుకుండా అడ్డొస్తాం. మీ హృదయంలో ఉన్న వస్తువుని తెలిసి కూడా నాకు ఏ విషయాలు అయితే మీకు అడ్డొస్తున్నాయో అది గురువు చూస్తూ ఉంటారు. చూసా ఆ విషయాలు మీ తొలగించే వరకు, ఆ విషయాల్ని తొలగించే వరకు, వాటిని బయటకు లాగి మంట పెట్టే వరకు మిమ్మల్ని గురువు వెంటాడుతూ ఉంటాడు. కొన్ని కొన్ని భారాలు మనం వదిలించుకోలేము. అది గురువు అనుగ్రహం లేకుండా, ఈశ్వర అనుగ్రహం లేకుండా కొన్ని కొన్ని భారాలు మనం వదిలించుకోలేము. ఒకటి స్వప్రయత్నం, రెండు కాల పరిపక్వం, మూడు ఈశ్వరత. ఒకటి మనం చేసే ప్రయత్నం ఏదో మనం హృదయపూర్వకంగా అది చెయ్యాలి. చేస్తంటే ఏం కలిసి వస్తుంది? కాలం కలిసి వస్తుంది. ఈశ్వర అనుగ్రహం వస్తుంది, ఈశ్వర అనుగ్రహం వస్తుంది. అంటే ఏంటి? భగవంతుని ఆరాధించగా గురువు రూపంలో వ్యక్తమవుతాడు. మరి ఆ గురువు నీకు ఉపదేశించి ఉపదేశించి ఆయనే నీకు లోపల ఆత్మజాగ్రత్వం అవుతాడు. అది నీకు చెప్పడం. వీడు మొహమాటం లేకుండా అడిగేస్తున్నాడు ఈ భక్తుడు. ఈ భక్తుడు మొహమాటం లేకుండా, ఇప్పుడు నాకు ఏకాగ్రత కావాలండి, నాకు పవిత్రత ఇప్పుడు సరిపోదు, వినయం కావాలి, నాకు ప్రవీణత స్కిల్ కూడా నాకు కావాలి. కావాలి కానీ రావటం లేదు. కావాలి కానీ ఇవన్నీ కూడా నాకు రావటం లేదు. మరి నాకు సహాయం చేయగల శక్తిని వెతుక్కుంటున్నాను. మీరు నాకు సహాయం చేయను అనకుండా నాకు ఎవరు సహాయం చేస్తారని ఆ మనిషి కోసం వెతుక్కుంటున్నాను అంటున్నాడు. ఇదే లౌకికంగానే మాట్లాడుతున్నాడు. మీరు నాకు సహాయం చేసి పెట్టనని అడిగేయకుండా మొత్తం ఈ ఎవరైతే నాకు ఇవన్నీ రావడానికి ఏకాగ్రత, ప్రవీణత, వినీతత, పవిత్రత ఇవన్నీ రావడానికి నాకు ఎవడైనా సహాయం చేస్తాడేమో వాడు కోసం వెతుక్కుంటున్నానండి అన్నాడు. మీరు సహాయం చేయను అని అడగకుండా, డైరెక్ట్గా అడగకుండా, వాడి సహాయం కోసం వెతుక్కుంటున్నానండి అన్నాడు అనమాట. ఇప్పుడు మనం ఎవరైనా ఇంటికి వెళ్ళి డైరెక్ట్గా మీరు నాకు అన్నం పెట్టాలని అడగక్కర్లేదు, నేను ఆకలేస్తానని చెప్పినా సరిపోతుంది. డైరెక్ట్గా మీరు వడ్డించిన అక్కర్లేకుండా నేను ఆకలేస్తానంటే వాళ్ళే వడ్డిస్తారు కదా, ఆ రకంగా మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే ఇవన్నీ నాకు అవసరమేంటి, ఇవన్నీ లేవు నా దగ్గర, కానీ ఎవరైనా సహాయం చేస్తారేమో వీటి విషయంలో నాకు వాళ్ళ కోసం అన్ని విషయంలో ఉన్నానండి, వెతుక్కుంటున్నాను, చర్చలో ఉన్నాను అని చెబుతున్నాడు. అవును అవును, యూఆర్ కరెక్ట్, యూఆర్ కరెక్ట్, రైట్, యూఆర్ రైట్, యూఆర్ రైట్, యూఆర్ కరెక్ట్, నువ్వు చెప్పింది రైట్. అనుగ్రహం అంటే అదేనవయ్యా, అనుగ్రహం అంటే అది. నీకు ఏకాగ్రతగా రావడం కోసం, ఆ ప్యూరిఫికేషన్ రావడం కోసమే అనుగ్రహం కావాలి. గురువు అంటే ముక్కునే పొట్టనే కాళ్ళు నోరు కాదు, గురువు అంటే అనుగ్రహమే అంటున్నారు. ఏం టీచింగ్ గురువు అంటే శరీరం కాదు, గురువు అంటే
శరీరం కాదు, మనకున్న శరీరం వాడికి ఉంటుంది. శరీరంలో ఏముంది, ఎవడ శరీరం చూసినా ఒకటే. ఎవడ ముళ్ళు పెట్టి షేక్స్పియర్ చెప్పినట్టు, ఎవడ ముళ్ళు పెట్టి కూర్చున్నా, ఎవడ సూది పెట్టి కూర్చున్నా వచ్చేది రక్తం. షేక్స్పియర్ ఒక చోట ఉన్నాడు, కొంతమంది ప్రేమలు ఎలా ఉంటాయంటే చర్మం ఎంత లోతు ఉంటుందో ప్రేమలు కూడా అలాగే ఉంటాయి. చర్మానికి ఎంత లోతు ఉంటుంది ఇలా గిల్లని వచ్చేస్తుంది, రక్తం వచ్చేస్తుంది. కొంతమంది ప్రేమలు కూడా అంత పలచగా ఉంటాయి. చర్మం ఎంత పలచగా ఉంటుందో కొంతమంది ప్రేమలు కూడా అనురాగాలు కూడా కొంతమంది అలాగే ఉంటాయి. అంటే గాఢంగా ప్రేమించరు, ఉరికే పై పైకే కానీ, ఉరికి కొబ్బరి నుండి రాసుకున్నట్టు పై పైకే కానీ లోపల ఏముండదు అని చెప్పి షేక్స్పియర్ చెప్పండి. నీ చర్మం ఎంత లోతుగా ఉంటుందో కొంతమంది ప్రేమలో, కొంతమంది అనురాగాలు కూడా అలాగే ఉంటాయి. ఇంతకీ ఇవన్నీ నాకు కావాలంటే భగవానే ఉండ, అదే నా అనుగ్రహమయం. అవన్నీ నీకు కావాలి కానీ లేవు, ఆ లేవు ఆ లేని వచ్చి వచ్చేటట్టు చేసేదే అనుగ్రహం. నేను చేస్తానని భగవాను చెప్పడం లేదు, నేను చేస్తానని భగవాను చెప్పడం అనుగ్రహమే. అంటే గురువు అంటే ఎవరు, అనుగ్రహమే. అంచేత అది అనుగ్రహములు ఇవన్నీ వస్తాయని చెబుతున్నాడు భగవాన్. నీకు కావలసింది ఏకాగ్రత, నీకు కావలసింది పవిత్రత. ఆ పెద్దలకి సేవ చేయటం వల్ల కూడా వస్తాయి. మీ ఇంట్లో ఎవరైనా ముసలోళ్ళు ఉన్నారనుకోండి, ఆ ముసలోళ్ళకి సేవ చేయటం వల్ల కూడా దేవుడు అనుగ్రహం మీకు వస్తుంది. కొంచెం మంచం పట్టి ఉంటారు కొంతమంది, ఆ మంచం పట్టి ఉంటే వాళ్ళకి స్నానం చేయలేరు. అలా వాళ్ళకు స్నానం చేయించి టైంకి ఏదో కాఫీ ఇచ్చి టైంకి మీరు అన్నం పెడుతున్నారనుకోండి, మీకు మామూలు ధ్యానం చేయటం కంటే కూడా ఎక్కువగా ముందుగా మీకు అది అనుగ్రహం వచ్చేస్తుంది. ఆ ముసలోళ్ళు ఇంకా చచ్చిపోవటం లేదంటే మీరు కనిపెట్టుకోవడం లేదు, ఇలా నాలుగు రోజు వస్తుంది అది చచ్చిపోతారు. వాళ్ళు ఎప్పుడు చచ్చిపోతారని అలా కనిపెట్టుకుని ఉండకండి. వాళ్ళు ఏదో రోజు, ప్రతి మనిషికి ఏదో రోజు ఉంటుంది, ఆ రోజు వస్తుంది. కానీ మీరు చేయగలిగింది చేస్తే ముసలోళ్ళకి దేవుని అనుగ్రహానికి పాత్రలు అవుతారు. అంతకు చెబుతున్నాను, కృష్ణుడు చెప్పిన రహస్యం అంతా రెండు ముక్కల్లో చెప్పాడు భగవంతుడు. నువ్వు చేసే పని ఎలాగే తప్పదురా, చేసేది ఇష్టం లేకుండా చేయదు, ఇష్టంతో చెయ్యి, నువ్వు జ్ఞానం అయిపోతావు అన్నాడు. వాళ్ళని ఇంట్లో పని చేస్తారు, పని చేసి అస్తమానం మూలుక్కోవటమే. అలా మూలుకోవద్దు, చేసే పని నీకు ఎలాగ తప్పదు. ఆ చేసే పని ఏదో అయిష్టంగా చెయ్యొద్దు, ఇష్టంగా చెయ్యి, కష్టంగా చేయొద్దు, ప్రీతిగా చెయ్యి. నువ్వు అలా చేస్తే, ప్రేమగా చేస్తే నీకు తప్పనిసరిగా దేవుని అనుగ్రహానికి పాత్రలు అవుతావు. నీకు అనుగ్రహం అంటున్నావు కదా, అనుగ్రహానికి పాత్రలు వస్తావు. అంటే నువ్వు ఎవరికైతే ఈ రకంగా సేవ చేస్తున్నావో వాళ్ళకు అనుగ్రహించే శక్తి లేకపోయినా దేవుడు అనుగ్రహిస్తాడు. ఇంకా జీవుడు రూపంలో ఉన్నవాడు ఎవడు, దేవుడే కాబట్టి. అంచేత అనుగ్రహం అవసరమే. నువ్వేమంటున్నావు, నాకు ఏకాగ్రత కావాలంటున్నావు, ప్రవీణత కావాలంటున్నావు, పవిత్రత కావాలంటున్నావు, మరి అవి నేర్పు కావాలంటున్నావు, అన్నీ కావాలంటున్నావు, కానీ లేవంటున్నావు. నువ్వు చెప్పినట్లయితే నీకు లేనిమంటే నిజమే, అన్నీ కావాలంటున్నావు, అన్నీ కావాలి కావాలి కావాలంటే వచ్చేవి, దేవుని అనుగ్రహం లేకపోతే నీకు రావు అంటున్నాను. కావాలి కావాలంటే వచ్చేది ఆ ప్రశాంతత, ఆ శాంత చిత్తము, ఆ సుఖము అనేది, ఆ ఏకాగ్రత అనేది. ఆ ప్రహ్లాదుడి ఏకాగ్రత అద్భుతమైన ఏకాగ్రత. మనకు ఏకాగ్రత చెప్పాలంటే ప్రహ్లాదుడి ఏకాగ్రత కూడా గొప్ప ఏకాగ్రత. రమణ మహర్షి గారి ఏకాగ్రత ఆయన అరుణాచలం వచ్చిన కొత్తలో ఇలా కూర్చు కళ్ళు మూసుకుని కూర్చుంటే, ఇలా బుధవారం కదండి ఆయన, బుధవారం ఇలా కళ్ళు మూసి కూర్చుంటే లక్షవారం, శుక్రవారం, శనివారం, వెళ్ళిపోయి ఆదివారం ఇలా కళ్ళు మూసి కళ్ళు తెరిచారు, అది ఏకాగ్రత. వాడికి అన్ని అవసరం నాకు రావాలి, నాకు కావాలి కావాలి కానీ రావటం లేదు అని నువ్వు చెబుతున్నావు. రావాలంటే దేవుని అనుగ్రహం లేకుండా, ఈశ్వరానుగ్రహం లేకుండా, ఈశ్వర కటాక్షం లేకుండా, ఆయన దయను పొందకుండా, ఆయన దయ లేకపోతే నీకు అది అది నీకు రాదు. ఇంకోటి భగవాన్ చెబుతున్నాడు, సత్పురుషుని సాధువుని సేవ చేయటం వల్ల కూడా అది కలుగుతుంది. సత్పురుషులతో సహవాసం చేయటం వల్ల, వాడికి సేవ చేయటం వల్ల, వాళ్ళ అవసరాలు చూడటం వల్ల కూడా నీకు అది అనుగ్రహం కలుగుతుంది. అది నేను ఇంతకు చెప్పాను కదా, మీ ఇంట్లో ఎవరైనా ముసలమ్మలు ఉంటే, ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి సేవ చేయటం వల్ల కూడా మీకు అది కలుగుతుంది. వాడు ఎటువంటి వాళ్ళో మనకు అనవసరం, మనకు కావాల్సిన దేవుని అనుగ్రహం, అనుగ్రహం సంపాదించడం కోసం వాడు చేయటమే. వాళ్ళు చెడ్డవాడు మంచివాళ్ళు మనకు అనవసరం. చెడ్డవాడైనా చెడ్డవాడైతే దేవుడు చూసుకుంటాడు, మంచివాడైతే దేవుడు చూసుకుంటాడు. మన పని ఏదో మనం చేయటం అంతవరకు. మామూలుగా సమాజంలో అందరూ గుర్తింపులు కోరుతూ ఉంటారు, ఆ గుర్తింపు వల్ల వాడికి జ్ఞానం కలగదు. ఇతరులు నన్ను గుర్తించాలనుకోవటం అది జ్ఞానం యొక్క లక్షణం కాదు, అది జ్ఞానం యొక్క లక్షణం. అదే భగవంతుడు ఎలా పనిచేస్తున్నాడు, ఎంత నిరహంకారంగా, ఎంత నిరాడంబరంగా, ఎంత ట్రైట్గా, ఎంత శాంతంగా భగవంతుడు ఎలా పనిచేసుకుని వెళ్ళిపోతున్నాడు. భగవంతుడు వచ్చి నేను పనిచేస్తున్నాను, నేను పనిచేస్తున్నాను మీతో చెబుతున్నాడా, కానీ చెబటం లేదు, సైలెంట్గా చేసుకెళ్ళిపోతున్నాడు. ఆ రకంగా మీరు కూడా జాగ్రత్తగా సైలెంట్గా చేసుకెళ్ళిపోండి, గొడవ గొడవకు దక్కర్లేదు, నిశ్శబ్దంగా నిరాడంబరంగా చేసుకెళ్ళిపోండి. అప్పుడు చేసుకుని వెళ్ళిపోతే ఆయన స్వరూపం మీకు వస్తుంది, ఆయన అనుగ్రహాన్ని మీరు పాత్రలు. మీకు కొంచెం చపరత్వం ఉందనుకోండి, మీకంటే కొంచెం స్థిరత్వం ఉన్న వాళ్ళ దగ్గర, మీకంటే కాస్త ఎక్కువ ఏకాగ్రత ఉన్న వాళ్ళ దగ్గర, మీకంటే కాస్త నిర్మలంగా ఉన్న వాళ్ళ దగ్గర మీరు కూర్చున్న మనస్సు యొక్క చాపల్యం ఆగిపోతుంది. అసలే మీ మనసు కుదిరిలేదనుకోండి, ఇంకా కుదిరిలేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఈ ఉన్న మనసు కూడా పాడదు. అసలే మీ మనసు కుదిరిలేదు, ఇంకా పాడైపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇంకా మనసు ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే మీ ఉన్న మనసు పొడకపోతుంది. అలా మీరు ఏం చేయాలి, ఆ సెలక్షన్లో మీకు మీ మనసు కుదిరి లేకపోతే కాస్త కుదిరిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోండి, మీ మనసు కుదిరిపోయింది. మీ మనసుకు శాంతి లేకపోతే కాస్త శాంతి ఉన్న వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చోండి, నాకు శాంతి పడదు. శాంతి అనేది బజార్లో కొనుక్కునేది కాదు, సత్పురుషుల అనుగ్రహం వల్ల, మహాత్ముల అనుగ్రహం వల్ల. కేవలం ధనం పెట్టి మనం బజార్లో కొనుక్కునేది కాదు శాంతి. ధనం వల్ల భోగం వస్తుంది కానీ మోక్షం రాదు, శాంతి రాదు, భోగం వస్తుంది. అంతేగా ఒళ్ళు ఏవక్కర్లేదు నీకంటే. కొంచెం నీకు శాంతి లేకపోతే కొంచెం శాంతి ఉన్న వాళ్ళ దగ్గర, నీకు సుఖం లేకపోతే కాస్త సుఖం ఉన్న వాళ్ళ దగ్గర, నీ మనస్సుకి చాపల్యం ఎక్కువ ఉంటే కాస్త ఏకాగ్రత ఉన్న వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళతో స్నేహాలు చేస్తే నెమ్మదిగా నీ మనస్సు అణిగిపోతుంది, నీ మనస్సు కూడా అది నేర్చుకుంటుంది. ఇప్పుడు ఒక అబ్బాయికి 40 మార్కులు వస్తున్నాయనుకోండి, ఆ 40 మార్కులు వచ్చి అబ్బాయి 80 మార్కులు అబ్బాయితో స్నేహం చేయరు, కానీ 10 మార్కులు వచ్చిన వాళ్ళతో స్నేహం చేయకూడదు. ఇప్పుడు మీ అబ్బాయికి ఎవరికైనా 40 మార్కులు వస్తున్నాయనుకోండి, 80 మార్కులు 90 మార్కులు వచ్చి వాళ్ళతో స్నేహం చేయించాలి వెళ్ళాడు. ఈ వెనకాల ఇంకో 10 మార్కులు వచ్చిన వాళ్ళతో స్నేహం చేస్తే వీడు ఇంకా సొంతలోకి వెళ్తాడు. ఈ 40 మార్కులు వచ్చిన వాడు ఎక్కడికి వెళ్తాడు? సొంతలోకి వెళ్తాడు. అది ఇక్కడ భగవాన్ చెప్పింది. ఆ 80 మార్కులు వచ్చిన వాళ్ళతో స్నేహం చేస్తే మనం కూడా మార్కులు తెచ్చుకోవాలని యాస్పిరేషన్ ఉంటుంది, ఇన్స్పిరేషన్ వస్తుంది వాళ్ళకి. ఈ భక్తులు ఏమంటున్నారంటే, ఈ మధ్యన కొంచెం గందరగోళం, కొంచెం గందరగోళం వస్తుంది అన్నాడు. ఎవరు? ఈ భక్తులు అంటున్నాడు. పైగా భగవాన్ ఏమంటున్నారంటే, నువ్వు కాని వస్తువులతో కలిసి ఉంటే ఈ ప్రతి జన్మలో నీకు గందరగోళం తప్పదు అంటున్నావు. ఈ జన్మలోనే కాదు, ఇప్పుడు పాలకోడేట్లో 4 సంవత్సరాలకు కాదు. నువ్వు కాని వస్తువులతో నువ్వు తలాక్యం, నువ్వు కాని శరీరంతో, నువ్వు కాని మనస్సుతోటి, నువ్వు కాని ఇంద్రియాలతోటి, నువ్వు కాని పరిసరాలతోటి తలాక్యం పొందుతున్నంతకాలం నీకు గందరగోళం తప్పదు, అశాంతి తప్పదు. నువ్వు కాని దానితోటి తలాక్యం ఐడెంటిఫై అవుతున్నంతకాలం నీకు గందరగోళం తప్పదు. నీకు దేహం నువ్వు కాదనుకో, దేహమే నేను, నువ్వు దేహానికే పరిమితం ఉంటావు అనుకో, నీకు గందరగోళం వచ్చేస్తుంది. లేకపోతే నీ మనసులో కోరికలు ఉంటాయి, ఆ కోరికలకే పరిమితం ఉంటాయి అనుకో, నీకు గందరగోళం వచ్చేస్తుంది. అండి ఇలా కూర్చున్నావు అనుకుంటే అసలు మనసు ధ్యానం తర్వాత చేద్దాం, అసలు మనసు ఎందుకు కదులుతుందో. మనకి మనలోని వాసనే తలంపు రూపంగా వస్తుంది. ఆ తలంపు చాపల్యం తీసుకొస్తుంది. అసలు నీకు తలంపు ఎందుకు వస్తుంది లోపల నుంచి? మీరు విచారణ తర్వాత చేద్దే కానీ అసలు లోపల నుంచి మీకు తలంపు ఎందుకు వస్తుంది? అది మంచి తలంపు అని చెడు తలంపు, ఆ తలంపు ఎందుకు వస్తుంది లోపల? మీకు ఆ టెండెన్సీ, ఏ వాసన ఉందో, ఏ సంస్కారం ఉందో, దాంట్లోంచి మీకు తలంపు పుట్టుకుంది. ఉదాహరణ కూడా చెప్తున్నాను మీకు, ఈ జన్మలో ఏదైనా ఒక తలంపు ఎక్కువ రిపీటెడ్గా వచ్చేస్తాను అనుకోండి, ఎక్కువ ఒక తలంపు రిపీటెడ్గా వచ్చేస్తాను అనుకోండి, దానికి సంబంధించి మీ పూర్వపు దేహాల్లో దానికి సంబంధించినటువంటి పని, దానికి సంబంధించినటువంటి పని మీరు ఎక్కువ చేసినట్టు లెక్క. ఒక మనిషికి రిపీటెడ్గా వస్తుంది ఆ తలంపు. అంటే ఆ తలంపును మీరు పూర్వదేహం, ఈ దేహంలో కాకుండా పూర్వదేహంలో ఉన్నప్పుడు ఆ తలంపును ప్రాక్టీస్ చేయటం వల్ల, దానికి సంబంధించిన పని మీ దేహంతో అనుభవించటం వల్ల ఆ తలంపు మీకు జన్మడు. ఇప్పుడు ఇన్ని తలకాయలు ఉన్నాయి ఇక్కడ, అన్ని తలకాయలకి అంటే ఒకే తలంపు రాదు, రకరకాల తలంపులు వస్తాయి. ఇంకే మన పూర్వ దేహాలు వేరు, పూర్వజన్మలు వేరు, ఆ పూర్వ సంస్కారాలు వేరు, మనం పుట్టి పెరిగిన వాతావరణం వేరు, దాన్ని బట్టి రకరకాల వాసనలు, రకరకాల తలంపులు వస్తాయి. చచ్చిపోవటం అంటే ఏంటి? దేహం ఒకటే చచ్చిపోతుంది, మనస్సు అలాగే ఉంటుంది. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మనం ఈ భూమి మీదకి వచ్చినందుకు, అర్థం మీదకి వచ్చినట్టు ముందు దాన్ని బాగు చేసుకోవాలి. మనం చచ్చిపోయిన తర్వాత మన శరీరం కూడా రాదు, కానీ మన మనస్సు కూడా వచ్చేస్తుంది. అదే బైబిల్లో చెప్తాడు, ఇవాళ పచ్చగా ఉండి రేపు ఎండిపోయే వస్తువులకు ఆమాత్రం విలువ కూడా నీ మనస్సుకి ఇవ్వవా? నీ శరీరం మరణించిన తర్వాత కూడా నీ మనస్సు కూడా వస్తుంది. ఇవేళ పచ్చగా ఉండి రేపు ఎండిపోయే వస్తువులకు ఇచ్చే విలువ కూడా నీ కట్టుకున్న గుడ్డలకి, నీ తలకాయ మీద ఉన్న జుట్టుకి ఉన్న విలువ కూడా నువ్వు మనస్సుకి ఇవ్వవా? మనస్సును బాగు చేసుకోవడానికి ఆ మాత్రం ప్రయత్నం చేయవా? నువ్వు తినే అన్నానికి, నువ్వు కట్టుకునే బట్టలకి కొన్ని పెద్ద ప్రాముఖ్యత మీరు ఇవ్వద్దు. టాప్ మోస్ట్ ఇంపార్టెన్స్, అట్ మోస్ట్ ఇంపార్టెన్స్ మీరు ఇవ్వద్దు. మీరు తినే తిండికి, మీ కట్టుకునే గుడ్డకి ఆ మాత్రం మీ ప్రాముఖ్యత కూడా మీ మనస్సును బాగు చేసుకోవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వరా? మీ మనస్సు శరీరం మరణించిన తర్వాత మీకు కూడా వస్తుంది. మీ కూడా వచ్చేది మీ శరీరం రాదు, మీ శరీరానికి బరీడ్ గ్రౌండ్లో కాలిపోతుంది. మీ శరీరం మరణించిన తర్వాత మీకు కూడా వచ్చే మనస్సు, అంటే ఈవేళ పచ్చగా ఉండి రేపు కాలిపోయి రేపు ఎండిపోయే వస్తువులకి ఇచ్చే ప్రాముఖ్యత కూడా, నువ్వు తినే తిండికి ఇచ్చే ప్రాముఖ్యత కూడా, నువ్వు కట్టుకునే బట్టకి ఇచ్చే ప్రాముఖ్యత కూడా, మీ శరీరం మరణించిన తర్వాత నీకు కూడా వచ్చే మనస్సుకి ఆ మాత్రం ప్రాముఖ్యత, దాన్ని పవిత్రం చేసుకోవడానికి విలువ ఆ మాత్రం ఇవ్వబానవు. సత్వగుణం వారి ధన్యులు, వారు లోకమును స్వతంత్రించుకుందరు అన్నాడు. అంటే సత్వగుణం ఉన్నవాడు ఏ ఊరు వెళ్ళినా మన ఇంటికి వెళుతున్నావు అనిపిస్తుంది అట వాడికి. ఆ వైఫ్ అన్నమాట, ఎవరింటికి వెళ్ళినా ఆ సత్వగుణం ఉన్నవాడు ఎవరింటికి వెళ్ళినది మన ఇంటికి పరాయి, ఇది మన ఇంటికి వెళుతున్నావు అనిపిస్తుంది. వాడు ఏ దేశం వెళ్ళినా మన దేశానికి వెళుతున్నావు అనిపిస్తుంది. ఆ సత్వగుణం ఏం చేస్తుందంటే, భగవంతుడు ఎక్కడున్నాడో వాడు దారి చూపించే తత్వం ఉంది. అంటే ఎక్స్రే, మన శరీరంలో ఏదైనా రోగం ఉంటే ఎక్స్రే ఎలా చూపిస్తుందో అలా భగవంతుడు ఎక్కడున్నాడో చూపించి అక్కడ భగవంతుడి దగ్గరికి చేర్చే గుణం ఉంది. ఎవరికి? సత్వగుణానికి. అంటే సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేయండి అంటున్నారు పెద్దలందరూ కూడా. ఈ మధ్యన ఒక ఆవిడ అన్నారు, మా ఆయన కోపం ఎక్కువ ఉండి అన్నారు. ఓన్లీ మీ ఆయనకి ఏదో కోపం ఉంటే ఉండరే, నువ్వు సరిపెట్టుకుంటా ఉండి అన్నాను నేను. మా ఆయనకంటే ఇంకా ఎక్కువ కోపం నాకంటాను ఆవిడ. నేనేమన్నానంటే పోనీ నీ ఆయన కోపం ఉంటే ఉండలేదు కొంచెం సరిపెట్టుకో అన్నాను నేను మామూలుగా మామూలు ధోరణి. అలా కదా ఆయన కోపం అంతకంటే ఎక్కువ కోపం నాకు ఇంకా ఇంకేం చేస్తాం అలా ఆయన గురించి చెబుతున్నామో నేను అనుకుంటున్నాను ఈవిడ గురించే చెబుతాను లేదు. నువ్వు సరిపెట్టుకో ఏదో సరిపెట్టుకోవాలి కదా మరి సరిపెట్టుకుంటేనే కానీ అడ్జస్ట్ అయితేనే కానీ సంసారం వెళ్ళదు. జీవితంలో రాజీ పడాలి. రాజీ పడకపోతే రోజులు వెళ్ళవు. ఎంత డబ్బు ఉన్నా సరే మీకు డబ్బు ఉందని రోజులు వెళ్ళవు. ఎంతో కొంత రాజీ పడాలి. ఇంట్లో రాజీ పడకపోతే కొంప ఎర్రైపోతుంది. రాజీ పడాలి తప్పదు. అంచేది మీ ఆయనకి ఏదో కోపం ఉంది అన్నారు ఏదో కొంచెం సరిపెట్టుకున్నావు అంటే అంతకంటే ఎక్కువ కోపం నాకు అంటాను అంటే అంతకంటే ఎక్కువ రజోగుణం నాకు ఉందని చెప్పడం కోసం ఆవిడి చెబుతాను. అందుకే ఇప్పుడు భగవాన్ చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇంతకీ ఈ సబ్జెక్ట్ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు రజోగుణం నీకు ఎక్కువ ఉందని అప్పుడు సత్వగుణం నాటితో కొంచెం స్నేహం సహవాసం చేయి. అప్పుడు నేను మొదలుగా రజోగుణం తగ్గటం ప్రారంభిస్తున్నది ఇక్కడ అందుకు చెప్తున్నాను నీ కాలక్షేపం కోసం ఈ మాటలు చెప్పడం లేదు. ఇప్పుడు ఇంతకీ ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే నీకు రజోగుణంతో నువ్వు పీడింపడేటప్పుడు ఇంకా రజోగుణం ఎక్కువ నాటితో స్నేహం చేస్తే ఇప్పుడు ఈ భార్యాభర్తల గొడవ కింద ఉంటుంది. అయితే మీరు సత్వగుణం నాటితో స్నేహం చేస్తే రజోగుణం దానంతరదే చల్లారిపోతుంది తగ్గిపోతుంది. అయితే వీడేమంటున్నాడంటే నాకు గందరగోళం వస్తామంటున్నాడు వీడు. నువ్వేదైతే కాదు అది అవునని ఎంతకాలం అనుకుంటావో ఎన్ని జన్మలు అనుకుంటావో అన్ని జన్మలో నీ గందరగోళం తప్పదు అన్నాడు. నువ్వు కాని వస్తువులతోటి నువ్వు కాని శరీరంతో కాని లోకంతో కాని పరిసరాలతోటి నువ్వు ఎంతకాలం అయితే తాదాత్యం పొందుతావో అంతకాలం నీకు నీకు గందరగోళం తప్పదు. అంటే నీ గందరగోళానికి కారణం ఏమి చెప్పమంటావా? నువ్వు కాని దానితో ఏకమైపోతున్నావు ఐక్యమైపోతున్నావు అంత గందరగోళం కారణం అంటున్నారు భగవాన్. ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నారో చూడండి. నువ్వు కాని వస్తువుతో ఐక్యమైపోతున్నావు. నువ్వు కాని దానితో ఏకమైపోతున్నావు. నువ్వు కాని దానితో ఐక్యమైపోతున్నావు. అప్పుడు నీకేమవుతుంది? యాజిటేషన్ వస్తుంది. నువ్వు అశాంతికి గురవుతున్నావు. అశాంతికి గురవుతున్నావు. అంచేతే నీకు ఈ అజ్ఞానం పోయే వరకు నీకు ఏదో ప్రతి జన్మలో కూడా ఇప్పుడు ఈ జన్మలో నీకు ఏదైనా కష్టాలు ఉన్నాయనుకోండి ఉదాహరణకి మాకు ఈ కష్టం పోతే బాగుండు అనుకుంటారు. అలా అనుకోకుండా నీకు అజ్ఞానం ఉన్నంతకాలం వచ్చే జన్మలో మరొక కష్టం వస్తుంది. ఇప్పుడు శరీరం ఉన్నంతకాలం ఏదో రోగం రావచ్చు. తలకాయ పోతుంది నాకు తలకాయ పూట రాకూడదు అని మీరు దేవుని ప్రార్థిస్తే తలకాయ పూట తగ్గిపోవచ్చు. మళ్ళీ రేపు నుంచి కడుపుని ప్రారంభించవచ్చు ఏదైనా బాధ. అలాగే ఈ శరీరం ఈ జన్మలో నీకు ఏదైతే కష్టాలు వచ్చినాయో ఈ కష్టం పోతే బాగుండు ఆ కష్టం పోతుంది. మరొక మనుషుడు జన్మలో ఇంకో కష్టం ఏంటి? లోపల ఇగ్నోరెన్స్ ఉన్నంతకాలం, లోపల అజ్ఞానం ఉన్నంతకాలం, లోపల వేరే బుద్ధి ఉన్నంతకాలం, లోపల భేద బుద్ధి ఉన్నంతకాలం, బాడీకి శరీరానికే పరిమితమైనటువంటి బుద్ధి ఉన్నంతకాలం ఏదో రూపంలో నేను దుఃఖం వెంటాడుతుంది, కష్టం వెంటాడుతుంది, ఆవేదన వెంటాడుతుంది, అశాంతి నేను తప్పనిసరిగా వెంటాడుతుంది. ప్రతి జన్మలోనూ కూడా నీకు అజ్ఞానం నశించాలి. అజ్ఞానం మనకి ఎలా ఉందో లేదో మనకు తెలుస్తూనే ఉంటుంది. మనం మాట్లాడే మాటల్లో మనం చేసే పనుల్లో మనకు అజ్ఞానం ఉందో లేదో మనకు తెలుస్తూనే ఉంటుంది. అదే ఇప్పుడు అంచేత ఆ అజ్ఞానాన్ని తొలగించుకోవడం కోసమే సాధన. ఇప్పుడు మన భక్తి ఏం చేస్తున్నాం అంటే ఏదో ఈ రోగం తగ్గిపోవడానికో లేదా అక్కడ పసుపు రాలిందనో ఇక్కడ కుంకుమ రాలిందనో భక్తిని ఎలా చేస్తున్నాం అలా కాదు. ఆ లోపల ఉంటుంది అజ్ఞానాన్ని చంపుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎవరైనా ఏదో ఒక మాట చెప్పారనుకోండి, ఎవరైనా ఏదైనా పుస్తకం మీరు చదివారనుకోండి, లేకపోతే ఎవరైనా పెద్దల మాట చెప్పారనుకోండి, ఈ లోపల ఈ మాట వినటం వల్ల ఈ పుస్తకం చదవటం వల్ల లోపల అజ్ఞానం ఏమన్నా అది షేక్ అవుతుందా లేదా, అజ్ఞానం ఏమైనా కదులుతుందా లేదా, అది బయటకు మనం కట్టే అవకాశం ఉండలేదా, అది చూసుకోవాలి. మిగతా మాట్లాడిన తీసి మీకు అక్కర్లేని వస్తువులు పెంట పొగులు ఎలా పడేస్తారో, మీ అజ్ఞానాన్ని పోగొట్టడానికి సహకరించని పుస్తకాలు కానీ సహకరించని మాటలు కానీ తీసుకెళ్లి పెంటలో పడేసి మీరు రోజు ఇల్లు చూసి ఏం చేస్తారు? పెంటలో పడేస్తారు. ఇంకేత పెంటలో ఎందుకు పడేస్తున్నారు? మీకు ఉపయోగం లేని వస్తువులు. అదేవిధంగా మీ జ్ఞానాన్ని కలగడానికి ఉపయోగం లేని మాటలు, ఉపయోగం లేని పుస్తకాలు, గండుగా టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, ప్రాక్టీస్ చేయకుండా చదవటమే పనిగా పెట్టుకుంటే అది ఒక రకమైన లంచం. కొంతమందికి 100 చీరలు ఉన్నా కనిపించిన చీరల్లా కొంటా ఉంటారు. కొంతమందికి ఆ చేతిలో డబ్బు ఉంటే బజార్లో పడిపోతూ ఉంటారు. ఇంకా ఆ సామానం ఈ సామానం ఏదో ఆ డబ్బు ఉంటే అలా కొనేస్తుంది. అదొక లగ్జరీ. అలా ఇంటికాడ అవసరం ఉంది కాదు, ఇంటికాడ అవసరం అదొక లగ్జరీ. అలాగే నువ్వు తెలుసుకున్న దాన్ని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చెయ్యి. చదవటమే పని కాదు. అందులో ఉన్న విషయాన్ని గ్రహించడం ముఖ్యం. గ్రహించిన వద్ద నువ్వు అనుభవంలోకి నువ్వు అనుభవంలోకి రావాలి. అనుభవంలోకి వచ్చింది నీకు సొంతం అవుతుంది, కానీ పుస్తకాల్లో ఉన్నది నీకు సొంతం అవ్వదు. నీకు ఏదైతే నువ్వు పుస్తకంలో దాన్ని నువ్వు గ్రహించి అనుభవంలోకి తెచ్చుకుంటే నీకు సొంతం అవుతుంది. అంతేకాని పుస్తకాల్లో ఏదో ఉంటుంది మటుకు నీకు సొంతం అవ్వదు. నీ అనుభవంలోకి వచ్చింది నీకు సొంతం అవుతుంది. ఒక మహాజ్ఞానితోటి, ఒక మహా ఋషితోటి, ఒక మహాయోగితోటి నీకు ఆ సంపర్కం కనుక ఉంటే మీ కనుక ఒక మహా ఋషితోటి, ఒక మహాజ్ఞానితోటి, ఒక మహాయోగితోటి కనుక సంపర్కం కనుక ఉంటే మనిషిలోని అజ్ఞానం మీకు తెలియకుండా సన్నం సన్నంగా క్రమం క్రమంగా చిన్నగా 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 రాలిపోతుంటుంది. ఒక మహాపురుషుడితోటి, ఒక మహాజ్ఞానితోటి, ఒక మహా ఋషితోటి, ఒక మహా గురువుతోటి కనుక మీకు కనుక సంపర్కం, మానసికమైనటువంటి అనుభవం, శరీరం ఎక్కడన్నా ఒకటే, శరీరం ఎక్కడన్నా ఒకటే. భగవాన్ శరీరం విడిచిపెట్టే రోజున మీ శరీరం పడిపోవడానికి సిద్ధంగా ఉంది, శరీరం రాలిపోవటానికి సిద్ధంగా ఉంది, మీ శరీరం రాలిపోతే, మీ శరీరం పడిపోతే మమ్మల్ని ఎవరు ప్రేమిస్తారు, ఎవరు అనుగ్రహిస్తారు అని అడిగారు భగవాన్. శరీరం ఉన్నప్పుడు కూడా, ఈ శరీరం ఉన్నప్పుడు కూడా శరీరం మిమ్మల్ని అనుగ్రహించడం లేదు, శరీరం మిమ్మల్ని ప్రేమించడం లేదు. ఏదైతే మిమ్మల్ని అనుగ్రహిస్తుందో, ఏదైతే మిమ్మల్ని ప్రేమిస్తుందో దానికి చావు లేదు. ఈ శరీరం ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని శరీరం ప్రేమించడం లేదు, ఈ శరీరం ఉన్నప్పుడు కూడా శరీరం మిమ్మల్ని అనుగ్రహించే శక్తి శవానికి లేదు. ఏదైతే మిమ్మల్ని ప్రేమిస్తుందో, ఏదైతే మిమ్మల్ని అనుగ్రహిస్తుందో, ఏదైతే మిమ్మల్ని మీ పట్ల దయ చూపిస్తుందో అది దానికి చావు లేదు. అది ఎప్పుడు మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. కళ్ళు ఉన్నవాడు చూడొచ్చు, చెవులు ఉన్నవాడు వినొచ్చు. అది ఇక్కడ నువ్వు ఒక మహా ఋషితోటి, ఒక మహాయోగితోటి, ఒక మహాజ్ఞానితోటి, ఒక అవతార పురుషుడితోటి ఒక మానసికమైనటువంటి సంబంధం కనుక నువ్వు కనుక ఏర్పరచుకుంటే ఏమవుతుందంటే, ఇది సన్నం సన్నంగా ఏమవుతుంది, సన్నం సన్నంగా కొంచెం కొంచెంగా అజ్ఞానం ఏమైపోతుంది, నెమ్మదిగా ఒకేసారి కాకుండా సన్నం సన్నంగా కొంచెం కొంచెంగా తొలగిపోతుంది. ఎవరితోటి? మహాత్ములతోటి సంపర్కం. అప్పుడు ఏమవుతుంది, ఇది తొలగిపోయిన తర్వాత ఏమవుతుంది, నీకు రోగం తగ్గిపోయింది అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఆరోగ్యం వచ్చేస్తుంది. రోగం తగ్గిపోయిన తర్వాత మీకు ఆరోగ్యం వచ్చేస్తుంది. అప్పుడు ఎప్పుడైతే మీకు అజ్ఞానం నశించిందో, అప్పుడు జ్ఞానం మీకు, మీ హృదయంలో ఉన్న జ్ఞానం, ఆ నిత్యం సత్యమైన వస్తువు, నిత్యమైన వస్తువు, స్వయంగా ప్రకాశించే వస్తువు అది మీకు, అది వ్యక్తమవుతుంది. లోపల ఉన్న వస్తువు మీకు ఎలా వ్యక్తమవుతుంది, మీకు జీవు, మీ లోపల ఉన్న జీవుడు ఏ విధంగా అయితే నేనుగా వ్యక్తమవుతున్నాడో, మీ లోపల ఉన్నటువంటి ఆ సత్యం, ఆ చావు లేని వస్తువు ఎలా వ్యక్తమవుతుంది, నేనుగా వ్యక్తమవుతుంది. అప్పుడు మీకు చావుతో సంబంధం లేదన్న సంగతి మీకు తెలుస్తుంది. ఈ జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త అవస్థ ఎంత మాయ, ఎంత అబద్ధమైన నేనకి. ఈ ముక్కులో గాలి పీల్చుకుంటున్నాం కదా, ఈ గాలి నేను కాదు. చచ్చిపోయినప్పుడు చచ్చిపోవటం అంటే గాలిపోవటం, చచ్చిపోవటం అంటే ముక్కులో గాలి బయటికి పోవటం. నువ్వు గాలి అయితే గాలి పోయినప్పుడు నువ్వు పోతావు, గాలి కాదు కదా అన్నారు భగవాన్. ఈ ముక్కులో గాలి కనుక నువ్వు అయితే ముక్కులో గాలి బయటకు పోయినప్పుడు నువ్వు పోతావు, కానీ నువ్వు ఆ గాలి కాదు కదా. శరీరం నువ్వు కాదు, బుద్ధి నువ్వు కాదు, మనస్సు నువ్వు కాదు, అజ్ఞానం నువ్వు కాదు, ఇవన్నీ జడ వస్తువులు. జడ వస్తువులు అంటే ఏంటి? ఏ వస్తువుకైతే తానున్నానన్న సంగతి తనకు తెలియదు అది జడం. ప్రాణం జడం, మనస్సు జడం, శరీరం జడము, తర్వాత అజ్ఞానం జడం, ఇవన్నీ జడమే, ఇవన్నీ కూడా జడ వస్తువులే. ఇవన్నీ కూడా నువ్వు కానే కాదు, ఉన్నది ఒకటే వస్తువు, అది ఎవరు, యు ఆర్ దట్, అది నీవే. కృష్ణుడు చెప్తాడు గీత, ఆత్మకి పుట్టుకు లేదు, ఆత్మకి చావు లేదు, ఆత్మకి, ఆత్మని నిప్పు ఏమీ చేయలేదు, ఆత్మని గాలి ఏమీ చేయలేదు, పంచభూతాలు ఆత్మని ముట్టుకోలేవు, దానికి పుట్టుకు లేదు, దానికి చావు లేదు, అది ఎప్పుడు ఉంది, అది లేని కాలం అంటూ లేదు, అది లేని ప్రాంతం అంటూ లేదు, అది అంతటా వ్యాపించి ఉంది, అది లేని చోటు అంటూ లేదు. ఆత్మలో ఆత్మ యొక్క వైభవాన్ని చెప్పి చెప్పి ఊరికి లేదు, అది ఎవరు అనుకుంటున్నావు, అది నీవే అన్నాడు. యూఆర్ దట్, అది నీవే. దేనైతే తెలుసుకోవడం కోసం ఇన్ని జన్మల నుంచి వెతుక్కుంటూ, ఏ వస్తువునైతే తెలుసుకోవడం కోసం నువ్వు సాధన చేస్తున్నావో, జపం చేస్తున్నావో, ధ్యానం చేస్తున్నావో, విచారణ చేస్తున్నావో, నదుల్లో మునుగుతున్నావో, పూజలు జపాలు చేస్తున్నావు, ఏ వస్తువును తెలుసుకోవడం కోసం చేస్తున్నావు, అది ఎవరో కాదు, అది నీకు దూరం లేదు, అది నీవే. నమ్మల వారు చెప్తాడు, ఓ పెరుమాళ్ళు, ఓ పెరుమాళ్ళు, ఇన్ని జన్మల నుంచి, నీ జన్మల నుంచి నేను ఆరాధించుకుంటూ, నేను నమస్కరిస్తూ, నీకు ఉపాసన చేస్తూ వస్తున్నాను పెరుమాళ్ళు అన్నాడు నమ్మల వారు. ఇన్ని జన్మల నుంచి నీకు పూజ చేసుకుంటున్నాను, నీకు జపం చేసుకుంటున్నాను, నేను ధ్యానం చేస్తున్నాను, నీ రూపాన్ని ధ్యానం చేస్తున్నాను, నీ నామాన్ని స్మరించుకుంటున్నాను, నీకు ఇష్టమైన పనులు ఏదో నేను చేస్తున్నాను ఓ పెరుమాళ్ళు, నా అహంకారానికి ఇష్టమైన పనులు నేను చేయటం లేదు, నీకు ఇష్టమైన పని నేను చేస్తున్నాను, నీ పని నేను చేసి పెడుతున్నాను, నాకు సొంత పని అంటూ లేదు, నీ పని. ఆంజనేయ స్వామి గారికి మన ఎలా శ్రీరామనామ రోజున చెప్పుకోవాలంటే సొంత పని అంటూ లేనివాడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామికి ఎంతసేపు ఇతరుల పనే కానీ తనకు సొంత పని అంటూ ఏమీ లేదు అసలు. మీరు ఆంజనేయ స్వామి చరిత్ర చదవండి, అతను సొంత పని జీవితంలో ఒక పని కూడా అతను చేసుకున్నట్టు లేదు, అంతా భగవంతుడి యొక్క పని. అతను సొంత పని, చిన్న పని కూడా అతను ఎప్పుడూ చేయలేదు, లేదు కూడా రాని, అంతా భగవంతుడి పని. అంటే నమ్మాడు వారు ఏమన్నారంటే, ఓ పెరుమాళ్ళు, ఓ పెరుమాళ్ళు, ఇంతకాలం నుంచి నీ రూపాన్ని ధ్యానం చేస్తాను, నేను నమ్మానం స్మరిస్తున్నాను, ఇంతకాలం నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను అనుకుంటున్నాను, ఇప్పుడు తెలిసింది నాకు, నేను తెలుసుకున్నాక నాకు తెలిసింది అన్నాడు. ఇంతకాలం దేవుడు ఉన్నాడు, నేను ఉన్నాను, నేను ఉన్నాను, దేవుడు ఉన్నాడు, నేను ఉన్నాను, దేవుడు ఉన్నాడు. నీ వేలాది జన్మల నుంచి నీ పని చేసుకుంటూ నేను ఆరాధించుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు ఎవడో నువ్వెవడో నాకు తెలిసిపోయింది. ఇప్పుడు నువ్వెవడవో నాకు తెలిసిపోయింది. నువ్వు తెలిసాక నాకు తెలిసింది నేను లేను, నువ్వే ఉన్నావని. ఇంతకాలం ఏమనుకున్నానంటే నేనున్నాను, నువ్వు లేవనుకుంటున్నాను. కనుక నీ దేవుడు లేడని చెప్పి వాళ్ళందరూ ఏమంటారంటే మేము ఉన్నామని బాబు, వాళ్ళు లేడంటారు. మేము మటుకు ఉన్నాం, మరి అవి ఉండొద్దు. మరి ఈ బొటానీలు తినడానికి, ఈ పులిహారులు తినడానికి ఉండాలి కదా, సినిమాలు ఒకటి చూడాలి కదా. మరి సినిమాలన్నీ ఏమవుతాయి, ఈ పర్వాలన్నీ ఎవరు తింటాడా లేకపోతేనే. అంటే వాళ్ళు ఉన్నారట, వాడు ఉన్నాడు, దేవుడు లేడట, ఇద్దరు ఉన్నాడట. దేవుడు లేడు కొన్ని, దేవుడు లేడని చెప్పేవాడు మరి నువ్వు లేవుంటాడు, ఊరుకో నేను ఉన్నానంటాడు వాడు. ఇప్పుడు నమ్మాల వారు ఏమంటున్నారంటే నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను అనుకుంటున్నానా. ఇప్పుడు తెలిసిపోయింది నాకు. ఎప్పుడు తెలిసింది? నిన్ను తెలుసుకున్నాక తెలిసిపోయింది. నువ్వు ఉన్నావు, నేను లేనని. అప్పుడు ఉన్నది ఒకటి. అంటే జీవుడు ఆరాధన చేయగా 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 ఇప్పుడు దేవుళ్ళు ఐక్యమైపోతాడు. అప్పుడు ఏమో ఉన్నది దేవుడే, ఉన్నది దేవుడే. అప్పుడు ఈ నేననేది లేదన్న సంగతి వాడికి తెలుసు. ఇది నిజా. నేను ఆర్టీ రమణ మహర్షి గారు చెప్పినట్టు ఆర్టిఫిషియల్ అయ్యి బాడీ బౌండ్ అయ్యి ఫాల్స్ అయ్యి మదర్ థాట్. మన శరీరం చచ్చిపోయిన తర్వాత మన మనసు బాగుపడుతున్నానుక, మీరు బాగుపడుతున్నారు ఎవరు అనుకోకండి. శరీరం చచ్చిపోయిన తర్వాత మనసు ఏదో బాగుపడిపోతున్నారు ఎవరు అనుకోవద్దు. మన శరీరం ఉండగానే మనసును బాగు చేసుకోవాలి. శరీరం చచ్చిపోయిన తర్వాత మళ్ళీ కొత్త శరీరం వచ్చేటప్పుడు మధ్యలో మటుకు ఈ మనసు బాగుపడదు. మనం ఈ భూమి మీద ఉండగా ఎక్కడ ఉండగానే శరీరం చచ్చిపోకముందే, శరీరం మరణానికి రాకముందే ఆ మనసును బాగు చేసుకో. అందుకని శరీరం మరణించాక మటుకు మనకు మనసు బాగు చేసుకోవడానికి అవకాశం లేదండి. మళ్ళీ ఆ మనసు ఎలా ఉందో అలా ఉండిపోతుంది. ఏదైనా లోకాలకు వెళ్తే తిరిగి వస్తుంది, ఏదైనా ప్రయాణాలు ఉంటే చేసి వచ్చేస్తుంది. మళ్ళీ కొత్త శరీరం వచ్చిన తర్వాత అందులో ప్రవేశిస్తుంది. మళ్ళీ అక్కడ సాధన చేసి వాడు బాగుపడాలి. కానీ ఈ మధ్యకాలంలో ఈ సాగు పుట్టిగా మధ్యలో మటుకు మనసు ఇంకా బాగుపడే అవకాశం. అందుకే మనకు కాలాన్ని వేస్ట్ చేసుకోవద్దు, టైంని వేస్ట్ చేసుకోవద్దు, ఎనర్జీని వేస్ట్ చేసుకోవద్దు అని చెప్తా ఉంటారు. కాలాన్ని పాడు చేసుకోవద్దు. మనకు డబ్బు పోతే డబ్బు సంపాదించగలం, కానీ కాలం పోతే మళ్ళీ రాదు. ఇప్పుడు మనకు 60 సంవత్సరాలు అనుకుంటు, 20 సంవత్సరాల వయసులో మనం ఎలా ఉన్నాము, అలా ఉంటే బాగుండని అనుకుంటే వస్తుంది 20 సంవత్సరం. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, కాలం పోతే మటుకు రాదు. అంటే ఉన్న కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, టైంను మనం వేస్ట్ చేసుకోకూడదు. గురువుకి ఇతరులు లేరు. అయితే గురువు అలా అనుకోడు, నేను అనుగ్రహిస్తున్నాను, నేను అనుగ్రహిస్తున్నట్టుగా వాడు నాకు గుర్తింపు కావాలి, నన్ను తెలుసుకోవాలని వాడు అనుకోడు. ఏం చేద్దాం, గురువుకి ఇతరులు, ఇతరులు లేరు. గురువు అంటే ఎవరు? చైతన్యమే. గురువు ఏమంటే ఎవరు? ఆత్మే. అంటే భగవంతుడే. భగవంతుని ఆరాధిస్తే గురు రూపంలో వస్తాడు. గురువు టీచ్ చేసి టీచ్ చేసి ఆయనే ఆ టీచ్ చేసిన వాడే లోపల ఆత్మగా మనకి వ్యక్తం అవుతాడు, చైతన్యంగా మనకి వ్యక్తం అవుతాడు. అంటున్నాడు ఏమంటే మేము పెద్ద పెద్ద సాధన చేయలేమనుకోండి, ఆ గురువు దేహానికి స్నానం చేయించడం, దేహం సుఖంగా ఉండటం, ఆ దేహం సుఖంగా ఉండడానికి సుఖంగా ఉండేటట్టు చూడటమే, ఆయన ఉన్న పరిసరాలను కొంచెం శుభ్రం చేయటం, అటువంటి పనులు చేయగలమనుకోండి, అటువంటి దాంట్లో కూడా అనుగ్రహం ఇముడి ఉందా? పెద్ద పెద్ద పనులు చేయలేకపోయినా మీరు చెప్పే మాటలు మాకు అర్థం కాకపోయినా ఈ పనులు చేయడం వల్ల కూడా మాకు అనుగ్రహం వస్తుందంటే సత్యంగా అంటున్నారు. భగవద్ దానం వల్ల కూడా నువ్వు అనుగ్రహానికి పాత్రుడివే. అది శంకరాచార్యుల వారి జీవితంలో మనకు ఉదాహరణ. చంద్రాచార్య వారికి 4 ఉండేవారు శిష్యులు. మొత్తం ఆయన కూడా ఫాలోయర్స్ ఎంతమంది ఉండేవారు? 4 ఉండేవారు. ఆ 4లో వాళ్ళకి చదువు రాదు. శంకరాచార్యుల వారి బట్టడు ఆదిశంకర, ఆయన శుభ్రం చేసేవాడు, అయ్యి శుభ్రం చేసేవాడు, ఆయన శుభ్రం చేసి నీట్గా తెచ్చి అక్కడ పెట్టేవాడు. అది వినేవాడు, ఏదో గురువు గారు చెప్తే వినేవాడు, తెలిసిదేదో తెలిసేది. ఆచార్యుల వారికి చదువు అంటే ఇష్టం. ఆచార్యుల వారికి చదువు అంటే ఇష్టం. పొద్దున్నే స్నానాలు అవ్వగానే ముందు పుస్తకం తీసేవాడు, ఏదో భాష్యం, గీతా భాష్యం ఏదో ఒకటి టీచింగ్ మొదలుపెట్టేవాడు ఆచార్య స్వాములు వారు. టీచింగ్ మొదలు పెడితే మిగతా ముగ్గురు ఏమన్నారంటే వాడి కోసం ఆచార్యుల వారు చూసేవారు. వాడి దేహం ఆచార్యుల వారి దేహానికి బట్టలు శుభ్రం చేయటం, ఆచార్యుల వారి దేహానికి వాడు సేవ చేస్తూ ఉండేవాడు. మిగతా వాళ్ళు ముగ్గురు ఏమన్నారంటే వాడు వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే పాటను కానివ్వండి అనేవాడు. అంటే వాడికి చదువు రాదు, వాడికి చదువు రాదు. వచ్చిన ఒకటే రాకపోయినా ఒకటే మీరు పాటను కానివ్వండి, వాడు వచ్చినాడు అర్థం చేసుకునే శక్తి తక్కువ కదా అని ఇలా అంటా ఉండేవారు. కానీ ఒకసారి ఏమైంది, ఇలా తొందర పెడుతున్నారు మిగతా వాళ్ళ ముగ్గురు ఆచార్యుల వారిని. సడన్గా ఆచార్యుల వారికి వాడి మీద అనుగ్రహం కాదు. ఏమంటే వాడు రావడంతో మామూలుగా వాళ్ళు స్వాక్రం చేసుకుంటూ వచ్చేసాడు. వీళ్ళు ముగ్గురి కంటే మహాపండితుడు. ఏం చేత, చదువు అనేది కష్టపడి చదువుకోవటం వల్ల కూడా చదువు వస్తుంది. నీకు అర్థమవుతుంది? అపస్సు చేయటం వల్ల కూడా చదువు వస్తుంది, గురువు అనుగ్రహం వల్ల కూడా చదువు వస్తుంది. చదువు 3 రకాలు. మనం బళ్ళోకి వెళ్ళి కష్టపడి చదువుకోవటం వల్ల కూడా చదువు వస్తుంది. కొంతమంది పూర్వపురుషులకి కాలేజీలు స్కూళ్ళు ఎక్కడ ఉన్నా లేవు. వాళ్ళు కేవలం తపస్సు చేసి విద్యను సంపాదించారు. తపస్సు వల్ల కూడా విద్యను వస్తుంది. తపస్సు లేకుండా ఇప్పుడు నీకు శంకరాచార్య వారు గురు ఋషి ఉదాహరణ చెప్పిన గురువు అనుగ్రహం వల్ల వాడికి కూడా విద్య కలుగుతుంది. వీడు ముగ్గురు వాడిని హేళన చేయటం వల్ల వాడికి లాభం వచ్చింది. వాడు సహించాడు ఈ హేళన, గురువుకు అనుగ్రహం కలిగింది, అంటే జ్ఞానాన్ని ఇచ్చేసాడు. వాడు కూడా పెద్ద పండితుడై ఆ జ్ఞాని యొక్క వైభవం ఆ జ్ఞాని యొక్క శక్తి, ఆ జ్ఞాని యొక్క అనుగ్రహం భక్తుడి యొక్క హృదయంలో ప్రవేశించేటప్పుడు గందరగోళంగా రాదు, డబ్బడబ్బడబ్బడబ్బడాడితే రాదు, ఓరు ఓరుగా రాదు, గాలివాన వచ్చినట్టు రాదు, నిశ్శబ్దంగా అసలు నీ హృదయంలో ప్రవేశిస్తున్నట్టు కూడా, అనుగ్రహం నీ హృదయంలో ప్రవేశిస్తున్నట్టు కూడా నీకు తెలియకుండా పోయి జ్ఞానం. మహాత్ములతో సాంగత్యం, మహర్షులతో సాంగత్యం, జ్ఞానులతో సాంగత్యం నీ హృదయంలో ఉన్న నిజాన్ని నీకు పట్టి, నీ హృదయంలో ఒక నిజం ఉంది, నీ హృదయంలో ఒక నిజం ఉంది, ఆ నిజం ఉందన్న సంగతి నీకు తెలియకపోవచ్చు, ఉంది కానీ హృదయంలో నీకు ఒక నిజం ఉంది, ఒక చావు లేని స్థితితో నీ హృదయంలో ఉన్న సంగతి నీకు తెలియకపోవచ్చు, కానీ మహర్షులతో సాంగత్యం అలా నీ హృదయంలోని నిజం నీకు తెలిసేటట్టు చేస్తుంది ఆ సాంగత్యం, నీ సాధన తోడు కూడా ప్రయత్నం లేకుండా. ఈశ్వరానుగ్రహం వస్తున్నప్పుడు నీకు ఆత్మ ఓపెన్ చేస్తుంది, మెంటల్ రిజర్వేషన్స్ లేకుండా నీ హార్ట్ ఓపెన్ చేస్తుంది, ఈశ్వరానుగ్రహం వస్తా అంటే నీ హార్ట్ ఓపెన్ చేస్తూ ఉంచుతే చాలు ఆయన అనుగ్రహానికి నువ్వు పాత్రుడు. ఓ గాలి వేస్తుంది అనుకోండి, ఆ పడవ తెరచాట ఎత్తేస్తే చాలు, అక్కడే ఏం చేయక్కర్లేదు, ఆ పడవ నాది గాలి తీసుకుపోతుంది, ఎక్కడికి గమ్యాన్ని, ఇంకా మనుషులు లాగక్కర్లేదు ఆ పడవ. మహాత్ములతోటి మహర్షులతోటి అసోసియేషన్ హోలీ అసోసియేషన్, హోలీ కంపెనీ, ఆ హోలీ కంపెనీ వల్ల నీ వర్గంలో నిజం నీకు ఆ తెలుస్తుంది.